విమనాత్మ బంధువు. ఈ రోజున మురళి భవనంలో మనం ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏదో ఒక వివాహానికి అటెండ్ అవ్వటం కోసం విశాఖపట్నం రావటం జరిగింది. మీరందరూ భక్తి శ్రద్ధలతోటి ఉన్నారు, చాలా సంతోషం. పిఎస్ఎన్ రాజు గారు చెప్పినటువంటి స్వాగత వచనాలకి కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీకు భక్తులు చాలా శ్రద్ధగా సాధన చేసుకుంటున్నారు, కానీ అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటాను. అండర్స్టాండింగ్ లోపం చాలా ఉంది. వెర్రితనం జ్ఞానం కాదు, సోమరితనం జ్ఞానం కాదు, అమాయకత్వం జ్ఞానం కాదు, ఏదో ఉద్రేకపడి ఏదో పని చేయటం కూడా జ్ఞానం కాదు, ఎరుకు లేకుండా వ్యవహరించడం కూడా జ్ఞానం కాదు. ఇంతకు ముందు నేను ఈ సభలోకి వచ్చే ముందు అరగంట ముందు ఎవరో వచ్చి నాన్నగారు ఈ మధ్య నాకు ఎక్కువ విరక్తి వస్తుంది అన్నారు. విరక్తి అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో వైరాగ్యం, మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా వైరాగ్యం వస్తుంది, కానీ నిజం కాదు. మన ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, అప్పుడు ఎప్పుడు నేను విసుగ్గా ఉంటాం, చిరాగ్గా ఉంటాం, ఇదంతా ఈ విషయాలన్నీ ఆకించుకో అనుకుంటాం, ఎవరి దారి ఆరిది అనుకుంటాం తాత్కాలికంగా. అదంతా వైరాగ్యం కాదు, అది వైరాగ్యం కాదు. మీ గురించి చెప్తున్నాను ఈ మాటలు. మీరు మంచివాళ్ళు, మీరందరూ మంచివాళ్ళు, సహృదయం ఉన్నవాళ్ళు, సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు, సద్వస్తువులను తెలుసుకోవాలనే కాంక్ష ఉన్నవాళ్ళు, కానీ అవగాహన ముఖ్యం. అవగాహన లోపం వల్ల మనకి వివాదాలు వస్తాయి, అశాంతి వస్తుంది, తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతుంది. కొంతమంది పుట్టుకతోటే చాలా తెలివిగా ఉంటారు, మనకంత తెలివి లేదని బాధపడక అబ్జర్వ్ చేసుకోవటం వల్ల తెలివి. ఒక సంఘటన కానీ, మనుషులను కానీ, ప్రకృతిని కానీ, జరిగే సంఘటన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తంటే మనకు కూడా తెలివితేటలు పెరుగుతాయి. అబ్జర్వేషన్ వల్ల ఇంటెలిజెన్స్ ఎంతో కొంత పెరుగుతుంది. అయితే అది ఏదైనా మన జీవితం అనేది జయాపజయాలు, ఇప్పుడు జయం అపజయం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది. ఇది మనకు కనుక వివేకం ఉంటే ఏమో అనిపించదు. ఉదాహరణకు చూడండి, ఒకరికి ఏదైనా ఒకరికి నష్టం వచ్చింది అనుకోండి, సమానమైన నష్టం ఇద్దరికి వచ్చింది అనుకోండి, ఒకరు మామూలుగానే ఉంటారు, ఒకరు విపరీతమైన బాధకు గురవుతారు. ఆ సంఘటన మనస్సు ఆ సంఘటన తీసుకోవటంలో ఉంటుంది. మీరు లైఫ్ ప్రతి చిన్న సంఘటన, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన సీరియస్ గా తీసుకోకూడదు. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ప్రతి సంఘటన సీరియస్ గా తీసుకుంటే జీవించడమే కష్టం అవుతుంది. అది ఒక మనోభావన. మీకు ఏదైనా కొంతమంది లాభం వస్తే పట్టుకోలేము, వాడి సంతోషాన్ని పట్టుకోలేము, నష్టం వస్తే కుంగిపోతూ ఉంటారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అది మంచి పద్ధ కాదు. అంటే అసలు జయాపజయములను, గౌరవ అగౌరవములను, లాభ నష్టములను ముందు సమానంగా చూసుకుంటూ నీ బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేయటం నేర్చుకో అని గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇదంతా ఏమిటనుకోకుండా ఇదంతా సాధనలో ఒక భాగం. అంటే అమృతానుభవం పొందటానికి ఇదంతా సాధనలో ఒక భాగం. మీకు నష్టం వస్తే రానివ్వండి, లాభం వస్తే రానివ్వండి. లాభ నష్టాలు ఈ జన్మకు సంబంధించినవి కాదు. లాభ నష్టాలనే పూర్వజన్మ ఇటువంటి శరీరాలు ఎన్ని ఉన్నాయో మనకి, పూర్వ శరీరాలు కూడా ఇటువంటి శరీరాలు ఎన్నో మోసాం, ఇటువంటి శవాలు ఎన్నో మోసాం. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏదైనా మంచి తలంపు వచ్చింది అనుకోండి, దానికి కూడా భగవంతుడు బహుమతి ఇస్తాడు. చెడ్డ తలంపు వస్తే దానికి కూడా పనిష్మెంట్ ఇస్తాడు. దానికి రివార్డు ఉంటుంది, దీనికి పనిష్మెంట్ ఉంటుంది. అయితే ఇదన్నీ పరమస్థితికి, అమృతత్వానికి, ఆత్మజ్ఞానానికి, అసలు సత్యానికి, నేను చెప్పే మాటలకి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్, ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్. అసలు సత్యానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ విషయం నీకు అర్థం అవటం కోసం, కష్టకాలు చెప్పటం కోసం ఇవన్నీ చెప్తున్నాను. మనకి ఏదైనా మంచి తలంపు వచ్చి దానికి ఈ జన్మలో కాకపోయినా 100 జన్మల తర్వాత కూడా దానికి బహుమతి ఇస్తాడు. ఒక మంచి పని చేసాం అనుకోండి, ఖర్చూరా జ్ఞేయం ఆ ప్రాప్యతే ఫలం ఆ కర్మ కిం పరం కర్మ తజ్జడం. అక్కడ కర్త అంటే ఎరికాయి కాదాడు, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు, స్వతంత్రుడు, ప్రభువు, యజమాని అంటే వాడు ముద్దబ్బయ్యేం కాదు. కర్త అంటే స్వతంత్రుడు. ఎంత స్వతంత్రుడు అంటే ఇప్పుడు ఈ మోహన్కి ఈ గంటలో ఆత్మజ్ఞానం ప్రసాదించాడనుకోండి, ఏమి మోహన్కి ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వాలని పేచీ పెట్టడానికి లేదు. సర్వస్వతంత్రుడు, సర్వనియంత. వాడు ఎవరికైతే ఎరుగుపడాలనుకున్నాడు ఎరుగుపడతాడు, కానీ ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు వాడిని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఇంకా ఈశ్వరుడు యొక్క నిర్ణయాన్ని మన ఎలా అసలు సర్వస్వంతం. కర్త అనేది విష్ణు సహస్రనామాల్లో ఉంది. ఆ కర్త అర్థానికి శంకరాచార్య వారు ఏం చెప్పారంటే సర్వస్వతంత్రుడు అని చెప్పాడు. అంచేత ఆయన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు అది. కానీ ఆయన ఏం చేస్తాడంటే మనకి ఏదైనా చెడు తలంపు వస్తుంది అనుకోండి, చెడు తలంపు వస్తే దానికి రివార్డు ఉంటుంది,
ఆ చెడు తరం పోస్తే పనిష్మెంట్ ఉంటుంది, మంచి తరం పోస్తే రివార్డ్ ఉంటుంది. అలాగే యాక్షన్ కూడా ఉంటుంది, మాటకు ఉంటుంది, చేతకు ఉంటుంది, తలంపుకు ఉంటుంది, దేనికదే దేనికదే. అయితే ఇదంతా వ్యవహారికం, డ్రీమ్. కొంతమందికి మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అంటారు. అంటే ఏం లేదు, అది మంచి స్వప్నం. మాకు రోజులు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అంటే చాలా కష్టాలు పడిపోతున్నాం అని అంటారు. అది ఏం లేదు, బ్యాడ్ డ్రీమ్, అది చెడ్డ స్వప్నం. రోజులు బాగా వెళ్ళినా స్వప్నమే, మంచి స్వప్నం. రోజులు ఇబ్బందికరంగా వెళ్ళినా అది స్వప్నమే, అది చెడ్డ స్వప్నం. గుడ్ డ్రీమ్ బ్యాడ్ డ్రీమ్ కానీ అసలు సత్యం తోటి దీనికి ఏమీ సంబంధం లేదు. ఉదాహరణకి దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టి మన పని ఏదో మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఆ లోచూపు నేర్చుకోవాలి. మనం పొందవలసింది పొందటానికి ప్రయత్నం చేయాలి. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. ఏ దేన్నైతే మనకు ఊరికే ఎక్కడ మార్పు రావాలి అక్కడ మార్పు రావటం లేదు. మనకు కార్లు వచ్చేసినాయి, విమానాలు వచ్చేసినాయి, రైళ్లు వచ్చేసినాయి అని అనుకుంటున్నాం. మరి మనం ఎందుకు అశాంతిగా ఉంటున్నాం? కార్లు వస్తే ఎందుకు అశాంతిగా ఉంటున్నాం? రైళ్లు వస్తే ఎందుకు అశాంతిగా ఉంటున్నాం? ఇంట్లో కంఫర్ట్స్ ఉన్నాయా? మనకి కంఫర్ట్స్ ఉన్నాయా? ఎందుకు అశాంతిగా ఉంటున్నాం? అంటే ఎక్కడ మారాలో అక్కడ మారటం లేదు. ఈ టెక్నాలజీని బట్టి, ఈ సైన్స్ని బట్టి ఏదో వచ్చేస్తాం, ఏదో వచ్చేది లోపల, అది లోపల ఏం మార్పు తీసుకురాలేదు. మానవ స్వభావం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. భారత కాలంలో మానవ స్వభావం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అయితే ఇది సమిష్టిగా పొందేది కాదు. ఎవరికి వారు, అర్జున నీ మనస్సును నువ్వు ఉద్ధరించుకో, నీ మనస్సును నువ్వు బాగుపడటానికి నువ్వు ప్రయత్నం చేసుకో, మరి నీ మనస్సును నువ్వు సద్వినియోగం చేసుకో, నువ్వు ఉద్ధరించుకో. ముందు సెల్ఫ్ రిఫార్ము, తర్వాత సోషల్ రిఫార్ము. సెల్ఫ్ రిఫార్మ్ లేకుండా సోషల్ రిఫార్మ్ రాదు. నిన్ను బాగు చేసుకోకుండా ఎవరినో బాగు చేస్తామంటే అర్థం లేని మాట, వ్యర్థమైన మాట, అర్థం పర్థం లేని మాటలది. ముందు నిన్ను సంస్కరించుకో, నీ ద్వారా నేను ఉద్ధరించుకో. నీవు, నీకు ఎందుకు అశాంతి వస్తుంది? నీకు నాలుగు కార్లు ఉన్నాయి, నాలుగు విమానాలు ఉన్నాయి, నీకు ఎందుకు అశాంతి వస్తుంది? ఈ మధ్యన రిలయన్స్ గ్రూప్ లో పేచీలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఆస్తి 90,000 కోట్లు ఉంది. వాళ్ళు మొన్న తమ్ముడు వచ్చాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ఆడి పెద్దవాడి పేరు ముఖేష్, చిన్నవాడి పేరు దాని లేదో ఉంది. ఏంటి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు, 90,000 కోట్లు ధనం ఉంది కదా, ఇంకా ధనం పెంచుకోవడానికి కోరుకోవడానికి వచ్చారని విలేకరి అడిగాడు. వెంకటేశ్వర స్వామికి ఖర్చులు పోను వచ్చి ఆదాయం 650 కోట్లు సంవత్సరానికి. నాకు 90,000 కోట్లు ఆస్తి ఉంది, నేను ధనం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను ఎందుకు వస్తాను? అదే ఖర్చులన్నీ పోను, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులన్నీ పోను, వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి వచ్చేది 650 కోట్లు. ఆయనకి 90,000 కోట్లు. ఆయన ఏమన్నాడంటే, మాకు 90,000 కోట్లు ఉన్నా మా కుటుంబానికి ఒక్కడికి శాంతి లేదు, నాకు శాంతి లేదు, మా అన్నకి శాంతి లేదు, నా భార్యకి శాంతి లేదు, మా వదిన గారికి శాంతి లేదు, మా అమ్మకి శాంతి లేదు, వాళ్ళ నాన్నగారు ఈ మధ్యన స్వర్గస్థులయ్యారులే 4 సంవత్సరాలు. ఇంట్లో ఎవరికి శాంతి లేదు, అశాంతితో బాధపడుతున్నాం. ఇప్పుడు ఏడుకొండల వాడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే శాంతిని మన ప్రసాదం, డబ్బులు మాకెంచుకు, మా డబ్బు ఏం చేసుకోరు, మాకే తిరగటం లేదు, డబ్బు కోసం రాలేదు, శాంతి కోసం వచ్చాను స్వయంగా విలేకరులతో చెప్పాడు. అశాంతితోడు కాలిపోతున్నామని చెప్పాడు. ఆ పేచీలు కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఋషి చెప్పిన వాక్యం, భగవద్గీత చెప్పిన నగ్న సత్యం అది. ఆ పేచీలు ఇప్పుడు అన్నదమ్ములకు వచ్చిన పేచీలు కూడా కేవలం డబ్బు పేచీ కాదు, అహంకారం పేచీ. నేను గొప్పవాడా, నేను గొప్పవాడు. అక్కడ పేచీ కేవలం డబ్బు గురించి కాదు. 10,000 కోట్లు వీడి తిన్నా, 10,000 కోట్లు ఆడి తిన్నా, అన్న తమ్ముడు ఆడుకోవటంలో ఉంటుంది కానీ బయటకు వెళ్ళిపోదు. ఆ పేచీ కారణం అహంకారం. అలా అరుణాచల క్షేత్రమే అహంకారం అనర్చడానికి వచ్చింది. బ్రహ్మ విష్ణువులకు మధ్యన వచ్చిన ఆ సందర్భంలో నేను గొప్ప అంటే నేను పెద్దవాడిని. అలా మానవ స్వభావంలో పెత్తనం చేసే స్వభావం ఉంటుంది. నలుగురు ఉంటే ఆ ఇంట్లో పెత్తనం చేయాలని ప్రతివాడు సిద్ధం అవుతుంది. పెత్తనం దారితనం ఒక మనిషికి అలవాటు అయిపోయింది. ఎవరి వాళ్ళు అందరి మీద మనం పెత్తనం చేయాలి, ఆ బుద్ధి వచ్చేస్తుంది. మనిషి పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువైపోతుంది ఆ పెత్తందారీ బుద్ధి. దాంట్లోంచి అహంకారం వస్తుంది అసలు. అది ఇంకోటి, మనకి అటాచ్మెంట్ ఉన్నప్పుడే అహంకారం పెరుగుతూ ఉంటుంది, అటాచ్మెంట్ లేనప్పుడు అహంకారం పెరగదు అసలు. మాకు ఏదైనా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిన మాటలు మీరేమో నమ్మక్కర్లేదు. ఏదైనా ఒక చోట అటాచ్మెంట్ ఉన్నప్పుడు మనకి ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది, కానీ అటాచ్మెంట్ అక్కడ తక్కువ ఉన్నప్పుడు ఈగో సెన్స్ కూడా అంత విజృంభించదు. అటాచ్మెంట్ నుంచి అది స్ప్రింగ్ అవుతుంది. అందుచేత మీకు ఇప్పుడు నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఏ జీవితంలో ఏ సంఘటన జరిగిన ఎలా ఉంటుంది శరీరం ఎందుకు వచ్చింది అసలు? ప్రారంభం అనిపించడానికి వచ్చింది. ఇప్పుడు రమణ మహర్షి గారు మహాజ్ఞానం అనుకుంటాం, ఆయన శరీరానికి క్యాన్సర్ వచ్చింది. రామకృష్ణ పరమహంస కూడా మహాయోగి మహర్షి అనుకుంటున్నాం, ఆయన శరీరానికి క్యాన్సర్ వచ్చింది. అలాగే ఆ దేహం ప్రారంభాన్ని బట్టి దేహానికి, ఈ మనస్సుకి, మనసులో వచ్చే వికారాలకి, మనకున్న చెవికి, బాడీకి, మైండ్కి, ఇంటలెక్ట్కి, అసలు సత్యానికి అణుమాత్రం సంబంధం లేదు, ఇసుమంత సంబంధం లేదు, ముళ్ళంత కూడా సంబంధం లేదు. ఇదంతా డ్రీమ్ స్టఫ్, ఏదీ సంబంధం లేదు. తర్వాత మనం ఏదో ఊహించుకోవటం వల్ల కూడా భయం వస్తుంది. చాలామంది అంటే ఉంటారు మాకు భయం వేస్తుంది, మాకు భయం వేస్తుంది. ఆ భయం వేయటం కూడా ఏదో ఊహించుకుంటాం, అది అలా జరిగిపోతుంది, ఇది ఇలా జరిగిపోతుంది. అలా ఏమి జరగదు. ఈశ్వరుడు తెలియకుండా ఏమి జరగటానికి ఇది లేదు, జరగదు. ఇదంతా మొత్తం మనమే కాదు, పంచిపోతాం. ఒక గాలివాన ఎక్కడో వచ్చింది అనుకోని ఈశ్వరుడికి తెలియకుండా గాలివాన రాదు. భూకంపం వచ్చింది అనుకోని ఈశ్వరుడికి తెలియకుండా భూకంపం రాదు. మీ జీవితం ఏదైనా సంఘటన జరిగింది అనుకోని ఈశ్వరుడికి తెలియకుండా ఏమి రాదు. ఏమి జరగటానికి వీలు లేదు. అంటే మీరు ఏదో ఊహించుకుని భయ ప్రతి చిన్న విషయానికి భయపడతాంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఈశ్వరుడు యొక్క అస్తిత్వ బుద్ధి మీద మీకు విశ్వాసం లేదు. అంటే యేసుక్రీస్తు మధ్య మధ్యలో అంటే ఉండవాడు, విశ్వాసహీనులారా అనేవాడు. ఇది మీకు విశ్వాసం ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ విశ్వాసహీనులారు. ఆయన శిష్యుడు యేసుక్రీస్తు చివరి రోజుల్లో గవర్నమెంట్ కి దొరకకుండా ఎక్కడో చాటునుంటే 30 రూపాయలు లంచం పుచ్చుకుని పట్టించాడు. రోజు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పిన వాడే 30 రూపాయలు లంచం పుచ్చుకుని యేసుక్రీస్తు పలానా చోట ఉన్నాడు, మీరు సిరి వేసుకోవచ్చు అని పట్టించి 30 రూపాయలు లంచానికి లొంగిపోయాడు. అంతకు ముందు రోజు వరకు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్పినవాడు. వాడికి ఎందుకే వాళ్ళిద్దరికి గురు శిష్యుడికి పేచి ఎక్కడ వచ్చిందంటే ఏమి చిన్న కారణాలు. ఏమండి నేను బ్రహ్మజ్ఞానని చెప్పమన్నాడు గురువుని, వాడి పేరు ఏదో ఉంది, వాడే పట్టించాడు. అప్పుడు సిరి వేశారు వాడిని. వాడు ఏమని చెప్పాడంటే, వాడు 30 రూపాయలు లంచం పుచ్చుకుని ఎందుకు పట్టించాడంటే, అక్కడ పేచి ఎక్కడ ప్రారంభమైందంటే, నేను బ్రహ్మజ్ఞానే, వాడికి 12 శిష్యులు ఉండేవారు కూడా. శంకరాచార్య వారికి 4 ఉన్నట్టు యేసుక్రీస్తు కూడా 12 ఉండేవారు. అలాగే వాడు ఆయన అడిగాడు 12 ఒకడు, నన్ను బ్రహ్మజ్ఞాని స్వరూప జ్ఞానం తెలుసున్నవాడు, శతప్రజ్ఞుడు, తర్వాత కొండ మీద ప్రసంగం ఉంచడం చూడు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని చూసేదారు సాత్వికులు ధన్యులు, ఇవన్నీ ఏదో కొండ మీద ప్రసంగం, ఆ గుణాల వైభవం అంతా నేను ఉన్నవాడు నాకు, వీడు బ్రహ్మజ్ఞానే అని మీరు ప్రజల్లో ప్రకటించమని యేసుక్రీస్తుని అడిగాడు వాడు, గురువుని అడిగాడు. నీకు జ్ఞానం ఏంటరా, నీకు జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఉందని నేను ఎలా ప్రకటిస్తాను. ఆ కోపంలో 30 రూపాయలు లంచం పుచ్చుకుని పెట్టించాడు. ఇదే కోపం, ఎందుకంటే ఏమి లేదు, ఎందుకంటే పెద్ద ఘర్షణ ఏమి లేదు. నీకు జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఉందని ప్రకటిస్తారనుకో నిన్ను చూసి చాలా మంది పాడైపోతారు అని. ఏ జ్ఞాని కూడా నాకు జ్ఞానం ఉందని గురువు సర్టిఫికెట్ అడగడు, అక్కడే ఉంది దోషం ఉంది. అందుకే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆ దేహంలో ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు కూడా యేసు ఫ్రీగానే ఉన్నాడు. మీకు ఒక బుద్ధుడి జీవితంలో సంఘటన చెప్తాను, ఎదరికి వెళ్లే ముందు భగవాన్ చెప్పి ఈ టెక్స్ట్ లోకి వెళ్ళినప్పుడు, సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు, అంటే దేహం ప్రారంభం ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. మనకి లోపల ఎన్లైటన్మెంట్ రావచ్చు, అది మీరు కంగారు పడకండి. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి మీరు లోపల ఆత్మజ్ఞానం సముపార్జన కనుక చేసుకుంటే దేహంలో ఏదో మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది, లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తుంది. దాని ప్రభావం మన మనస్సునే పడకూడదు. మీకు కొన్ని 1000 కోట్లు ఉంటే, నా మనస్సు మీద నాకు అదుపు లేనప్పుడు, నా శరీరం మీద నాకు అదుపు లేనప్పుడు, నా ఇంద్రియాల మీద నాకు అదుపు లేనప్పుడు, నేను తీసుకునే ఆహారం మీద నాకు అదుపు లేనప్పుడు, నేను ఎన్ని 1000 కోట్లున్నా నేను సుఖపడను, నాకు శాంతి రాదు. ఇది సిద్ధాంతం. నా మీద నాకు అదుపు లేనప్పుడు 1000 కోట్లున్నా నాకు నేను సుఖపడను, నాకు శాంతి రాదు. నా మీద నాకు కంట్రోల్ లేదు, 1000 కోట్లు నేను చేసుకుంటాను, తిని తింటానమే. ప్రజలకు 1000 కోట్లు పెరిగి కలిది, ఏదో ప్రజలు బతుకుతారు, ఏదో ఇండస్ట్రీలు పెడతారు, ప్రజలు బతుకుతూ ఉంటారు, కానీ అది తినేదే ఎంత అన్నం తింటాడా. అంటే మన మీద మనకు అదుపు లేనప్పుడు, మన మీద మనకు అదుపు లేనప్పుడు, ఎంత డబ్బున్నా, ఎన్ని వాహనాలున్నా, ఎంత అధికారం ఉన్నా, మనకు సుఖపడం, స్వరూప జ్ఞానం రాదు, శాంతి రాదు, ఎన్లైటన్మెంట్ రాదు. అయితే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా వ్యవహారకంలో మనం మంచి చేస్తే మంచి ఎదురొస్తుంది, చెడు చేస్తే చెడు ఎదురొస్తుంది. దీనికి బుద్ధుడు చెప్పిన ఒక కథ చెప్పి నేను ఎదురకు వెళతాను. బుద్ధుడు ఎవరింటికాడ ఉండడు, భోజనానికి రమ్మంటే వెళతాడు, భోజనం చేయమంటే, కానీ చెట్ల కింద కూర్చుంటాడు. ఆయన ఒక చెట్టు కింద పుట్టాడు, చెట్టు కింద నిర్వాణ స్థితిని పొందాడు, చెట్టు కిందే ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయనకి ట్రీస్ అంటే బాగా ఇష్టం. మనకి చెట్లనేమో పెంచడం ఇష్టం లేదు, చంపటం ఇష్టం. కనీసం మన జీవితంలో ఒక చెట్టు కూడా మనం పెంచుండ్రు. పూర్వకాలంలో ఒక మాట ఉండి, తొల చెట్టు ఎక్కడ ఎవరింటికెళ్ళలేదు, వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం కూడా చేయొద్దని. అట్లా దేవత వృక్షాలు అంటారు. తుల చెట్టు ఎవరింటికెళ్ళలేదు, వారి ఇంటికాడు అసలు భోజనం కూడా చేయొద్దని చెప్పి. మనం ఏ చెట్టు ఉరుకు ఉన్న చెట్లను చంపటమే పని. మన చేతితో ఒక చెట్టు పోయింది, మన చేతితో నీళ్లు పోయలేదు, ఓ చెంబుడు నీళ్లు కూడా ఏ చెట్టుకి మనం పోయలేము. ఉన్న చెట్లను చంపుకు రావటం. బుద్ధుడికి ట్రీస్ అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం. ఎక్కువ చెట్ల కింద కూర్చుని 10 మంది 5 మంది చెట్టు కింద కూర్చుని చెప్పారు. అయితే ఈ సద్య ఇది మీరు కనుక ఇది వింటే మీకు దుఃఖం నశిస్తుంది. ఒకవేళ ఉంటే దుఃఖరహిత స్థితిని పొందుతారు. బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుని అతను 10 మంది ఉన్నారు అక్కడ డిసైపుల్స్ భక్తులు, డిసైపుల్స్ కాదు డివోటీస్ ఉన్నారు, వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు. టీచ్ చేస్తే అంటే ఎవరో వచ్చాడు, ఎవరు దూరం నుంచి వచ్చాడు ఒక భక్తుడు వచ్చి నలుగురిలో కాకుండా బుద్ధుడు చెవిలో ఏదో చెప్పాడు. బుద్ధుడు ఆపేశాడు, అతను రాగానే వేగంగా వచ్చాడు. వచ్చిన వాడు చెవిలో చెప్పాడు, బుద్ధిని చెవులో అది ఏదో చెప్పాడు. అప్పుడు బుద్ధిని మటుకి సమాధానం పైకి ఏమో చెప్పాడు అతనితో. అతను చెప్పిన మాట అండి, చెవులో మన భక్తుడు వస్తున్నాడు, పలానా చోట నుంచి వస్తున్నాడు మిమ్మల్ని చూడటానికి. అడవి మార్గంలో అతను దొంగలు చంపేశారు, ఆ వర్తమానం మీకు తెలియజేయడం కోసమే వచ్చానని బుద్ధుడితో చెప్తాడు. అలాగా ఈ కడసారి జన్మలో, ఈ చివరి జన్మలో వాడి శరీరం అలా చంపబడిందా? ఈ కడసారి జన్మలో కర్మ సిద్ధాంతం మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ కడసారి జన్మలో, ఈ చివరి జన్మలో వాడి శరీరం అలా చంపబడిందే? వాడు ఫ్రీ అయిపోయాడే లోపల? వాడు మహాజ్ఞానే, జ్ఞాన అయి ఉన్నాడే, మరి ఆ శరీరం అలా ఎందుకు చంపబడింది? లోపల ఫ్రీ అయిపోయాడే, కంప్లీట్ గా ఫ్రీడమ్ లో ఉన్నాడు. లోపల ఎన్లైటైన్మెంట్ అని పొందవలసింది పొందాడు. అసలు మానవ జాతి ఏ స్థితిని పొందటానికి ప్రయాణం చేస్తుందో, ఏ సారోల స్టేట్ ని పొందటానికి మానవ జాతి ప్రయాణం చేస్తుందో పొందే ఉన్నాడే అని ఫ్రీ అయి కంప్లీట్ గా 100% ఫ్రీ అయిపోయాడే. అయితే ఆయన శరీరం అలా ఎందుకు చంపబడింది? ఈ కడసారి జన్మలో, ఈ చివరి జన్మలో ఆ శరీరం అలా చంపబడిందా అని కళ్ళు మూసుకున్నాడు బుద్ధుడు. కళ్ళు మూసుకున్నాడు 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నాడు. అతనికి అతను మహాజ్ఞానం అయ్యాడు, అందులో సందేహం లేదు. కానీ ఆ శరీరం అలా ఎందుకు చంపబడింది? ఆ ప్రారంభం అలా ఎంటికి వెంటాడింది అంటే అది ఈ సందర్భం ఎందుకు అంటే, నాకు తిరువనమలలో ఒక భోజనం చెప్పారు. భోజనం చేస్తుంటే కంచి స్వాములవారి గురించి మనం బాధపడుతున్నామండి, పాపం పెద్ద స్వాములవారు ఆయనకు అటువంటి బాధ ఏదో వచ్చిందని చెప్తే అప్పుడు ఈ కథ చెప్పాను వాళ్ళకు. అందుకే ఈ కథ జ్ఞాపకం వచ్చింది నాకు. అప్పుడు వాడు ఫ్రీ అయిపోయాడే అని చెబుతూ కళ్ళు మూసుకున్నాడు. అయితే వాడు పొందవలసింది పొందాడు, అందులో సందేహ రహితంగా పొందాడు, డౌట్లెస్ గా పొందాడు. అయితే దేహానికి ఆ దేహం అలా ఎందుకు చంపబడింది అని కళ్ళు మూసుకున్నాడు. అంటే ఏది లేకుండా కారణం లేకుండా జరిగిందని బుద్ధుడు, మీకు తలకాయ బోర్డు వచ్చిందని దానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కళ్ళు మూసుకున్నాడు బుద్ధుడు. బుద్ధుడు హేతువాదు, 100% హేతువాదు. అయితే బుద్ధుడికి శంకరాచార్యుల వారు కొంతమంది అడుగుతూ ఉంటారు, బుద్ధుడికి శంకరాచార్యుల వారికి డిఫరెన్స్ ఏంటంటే, బుద్ధుడు అతను చెప్పే మాటలు స్వతంత్రంగా చెప్పాడు. అంటే భారతదేశంలో ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది. శంకరాచార్య వారు అదే చెప్పినా వేదంలో ప్రమాణం చూపిస్తూ చెప్పాడు, ఇద్దరికి తేడాది. గౌతమ బుద్ధుడు స్వతంత్రంగా చెప్పాడు అని చెప్పలేదు. కానీ శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, ఆయన చెప్పే మాటకు ముందు వేదంలో ప్రమాణం చూపించి అది చెప్పేవాడు. అంచేత ఆయన చెప్పిన మాట నిలబడ్డాయి, అంటే వేదాన ప్రమాణంగా పెట్టుకున్నాడు కాబట్టి. అంటే బుద్ధుడితో శంకరుడితో సమానంగా బుద్ధుడు చెప్పినప్పటికీ ఆయన వేదాన ప్రమాణంగా చూపించకుండా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి భారతదేశం ఆయన టీచింగ్ చాలా మటుకి ఆయన వ్యక్తిగా మనం గౌరవిస్తాం, ఆ టీచింగ్ విదక్ చేసింది. అంటే వేద ప్రమాణం చూపించలేదు. రమణ మహర్షి గారిని కూడా అడుగుతా ఉండవారు, మీరు ఈ వాక్యం చెప్పారు కదా, దీనికి ప్రమాణం ఏమిటి? మీ బుద్ధి ప్రమాణమా లేక ఇక్కడ శాస్త్రమేనా ప్రమాణం ఉండాలి? అయితే నేను ఏదో ఉపనిషత్తు ఏదో తీసుకుని పలానా ఉపనిషత్తులు ఇది ఉందని చెప్పేవాడు. ప్రమాణం కావాలంటే, ప్రమాణం కావాలంటే చెప్పేవాడు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఎందుకు అయ్యా ఆయన ప్రమాణం అవుతా, ఆయన ప్రమాణం అడుగుతా, ఆయన మాటే ప్రమాణం అనేవారు. ఎందుకు ఆ ప్రమాణం ఏం ప్రమాణం అడుగుతాను, ఆయన మాటే ప్రమాణం అనేవారు పక్కన కూర్చో. కానీ ఆయన మటుకు ఏదో ఉపనిషత్తులు, ఏదో వాక్యం పలానా ఉపనిషత్తులు దీనికి ప్రమాణం ఉందని చెప్పేవారు. ఇక్కడ బుద్ధుడు శంకరుడు తేడా. అంతేకాని శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా బౌద్ధ మతానికి ఏంటి అన్ని అసత్యాలు ఈ మాటలన్నీ అంటే ఆయన వేద ప్రమాణం తీసుకోలేదు. బుద్ధుడు మంచి మాటలు చెప్పినా ఈయన వేద ప్రమాణం చూపించి చెప్తూ వచ్చాడు. ఇద్దరికి అంతే తేడా. ఇద్దరు మహాత్ములే, ఇద్దరు మహాజ్ఞానులు, అందులో సందేహం లేదు. మహాజ్ఞానులు, మహా గొప్ప టీచర్స్ కూడాను. సరే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆయన మహాజ్ఞానం పొందాడు, పొందవలసింది పొందాడు, కానీ ఆ దేహం అలా ఎందుకు చంపబడింది? కళ్ళు మూసుకున్నాడు బుద్ధుడు. ఆయన వెనకటి జన్మకి వెళ్ళాడు, ఏమి కనపడలేదు, బాగున్నాడు. రెండో జన్మకి వెళ్ళాడు, అక్కడ బాగానే ఉన్నాడు. మూడో జన్మకి వెళ్ళాడు, ఈ శరీరం అలా ఎందుకు చంపబడిందని రీజన్ కోసం, అక్కడ బాగానే కనిపిస్తున్నాడు. నాలుగో జన్మకి వెళ్ళాడు, అక్కడ బాగానే కనిపిస్తున్నాడు. ఐదో జన్మకి వెళ్ళాడు, ఐదో జన్మలో ఏం చేశాడంటే, వీడు తల్లిదండ్రులు చంపేశాడు. తల్లిదండ్రులు అంటే కోపం వచ్చింది కదా, కోపం కూడా క్రూరమృగం లాంటిది అని చెప్తారు. మనం కూడా ఒకసారి కోపం వచ్చిందనుకోండి, చెంబిలా ఇసిరేస్తాం. మనకి ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకోండి, ఆ చెంబిలో ఇసిరేస్తుంటుంది. వీడు అంతకుముందు ఐదో జన్మలో వీడు ఏం చేశాడంటే, చంపాలని చంపలేదు, కోపం వచ్చి గట్టిగా కొట్టేస్తే తల్లిదండ్రులు చనిపోయారు. అది ఎప్పుడు జరిగింది, ఐదో జన్మం పూర్వం. ఇప్పుడు వీడు ఏమయ్యాడు, వీడికి ఫ్రీడమ్ వచ్చేసింది, ఇంకా మళ్ళీ శరీరం వచ్చే అవకాశం లేదు, ఇంకా ఈశ్వరుడికి దొరకడు వీడు. ఎవడు శరీరం వస్తే మనం ఈశ్వరుడికి దొరుకుతాం, కానీ ప్రారంభమే ఈశ్వరుడికి దొరకడు వీడు. అంటే ఈశ్వరుడికి ఆత్మ అయితే స్వరూపంగా ఉందో, జ్ఞానికి కూడా అదే స్వరూపంగా ఉంటుంది. ఈశ్వరుడికి ఇది దొరకడం, ఇంకా నెక్స్ట్ భర్త రాదు వీడికి ఇంకా. కానీ వీడు ఒక ఆ శరీరం ఒక పొరపాటు చేసి ఉంది. ఐదో జన్మలో, పూర్వ జన్మలో, ఐదో జన్మలో వాడి శరీరం ఒక పొరపాటు చేసి ఉంది. ఆ పొరపాటుకి వీడి కర్తూరాజ్ఞయ, మళ్ళీ అక్కడ ఏమైంది, శరీరానికి పనిష్మెంట్ ఇవ్వలేదు. కొన్ని తర్వాత ఇంకో జన్మలో పోస్ట్ పోయిన్ చేద్దామంటే అవకాశం లేదు వాడికి, భర్త వచ్చింది అవకాశం లేదు వాడికి. అప్పుడు కర్తూరాజ్ఞయ, ఇక్కడే కర్తూరాజ్ఞయ, వాడికి మహాజ్ఞానం అయినప్పటికీ ఐదు జన్మల పూర్వం వాడు చంపాలని చంపలేదు, కోపం వచ్చి కొడితే తల్లిదండ్రులు చనిపోయారు. అంచేత వాడు ఆ శరీరం చేసిన పొరపాటుకి ఆ శరీరం ఇలాగ దొంగల చేత చంపబడి శిక్షించబడింది. కానీ వాడి మటుకు నన్ను చంపుతున్నారు, నేను చంపబడుతున్నాను అని లోపల వాడికి మటుకు ఏమీ లేదు, సంతోషంగా శరీరాన్ని చంపేశారు. వాడికి హ్యాపీగా ఉన్నాడు. ఏం చేసి, వాడికి పరిమిత బుద్ధి అంతకు ముందే పోయింది. వాడికి పరిమిత బుద్ధి, శరీరము నేను, ఈ శరీరము నా, నేను శరీరానికి పరిమితం అయి ఉన్నాను అని లిమిటెడ్ బుద్ధి. ఆ పరిమిత బుద్ధి ఎప్పుడో నశించింది కాబట్టి లోపల శరీరం చంపబడుతున్నప్పుడు కూడా నేను చంపబడుతున్నాననేది అసలు ఫీలింగ్ లేదు, ఆ తలంపు లేదు, లోపల ఫ్రీ అయి ఉన్నాడు కాబట్టి. కానీ వాడు ఎన్లైటన్మెంట్, వాడు మహాజ్ఞానం పొందినప్పటికీ ఆ దేహం అలా చంపబడింది, ఆ దేహం అలా ఒకప్పుడు ఈ దేహం తల్లిదండ్రులను చంపింది కాబట్టి ఈ రకంగా ఈ దేహానికి భగవంతుడు శిక్షణ ఇచ్చాడు. కానీ వాడు జ్ఞానానికి ఏమీ లేదు, జ్ఞానానికి మటుకి జ్ఞానము జ్ఞానమే. అంటే ఆత్మకి దేహానికి ఎట్టి సంబంధం లేదు. వాడు ఆత్మసింహాసనం మీద కూర్చున్నాడు, కానీ ఏదో ఒక దేహంలో చేసిన పొరపాటుకి ఆ దేహం అలా శిక్షించబడింది. అప్పుడు కూడా వాడు ఫ్రీ అయ్యి ఉన్నాడు, ఆ దేహం చంపబడుతున్నప్పుడు కూడా వాడు ఫ్రీ అయ్యి ఉన్నాడు. దీనికి పెద్ద సిద్ధాంతం వేదాంతం, ఇది పెద్ద పేచీలకి సంబంధించిన సిద్ధాంతం. ఏమంటారంటే ప్రారంధము ఆగామి సంచితం అని చెప్తారు. ప్రారంధము ఆగామి సంచితం, ఆగామి అంటే దాళవ పంట, ఆగామి అంటే చేలో ఉన్న పంట, సంచితం అంటే గాజులో ఉన్న ధాన్యం, ప్రారంధం అంటే డబ్బాలో ఉన్న బియ్యం. ఏ రోజుకి ఆ రోజు మనం బియ్యం వండుకుంటాం, కానీ బియ్యం తీసుకుని వండుకుంటా ఉంటాం డబ్బాలో, అది ప్రారంధం. అంటే ఈ దేహం ఇప్పుడు ప్రస్తుతం అనిపించేదాన్ని ప్రారంధం అని అంటారు. దీనికి పేచీలు ఉన్నాయి. దీనికి ఎలా అంటే పేచీలు, నీకు జ్ఞానం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం, ఆత్మకి దేహానికి ఎట్టి సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం లేదు, ఎప్పుడు శరీరం చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా సంబంధం లేదు. అది మనం కల్పించుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, ఏమీ సంబంధం లేదు ఆత్మకి దేహానికి. ఈ అంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే జ్ఞానికి సంచితం పోతుంది, ఆగామి పోతుంది, ప్రారంధం కూడా, ప్రారంధం అనుభవించవలసిందే అని చెప్తారు శాస్త్రంలో. చాలా మంది అలా చెప్తారు. దీనికి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు, దశరథుడు చనిపోయినప్పుడు ముగ్గురికి వైద్యం వస్తుంది, కానీ ఇద్దరికి వచ్చి మిగతా వాళ్ళకి ఆగిపోతున్నా అని అడిగాడు. దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు, ఆ ముగ్గురు భార్యలు దశరథుడు చనిపోయినప్పుడు ముగ్గురికి వైద్యం వస్తుంది, కానీ ఇద్దరికి వచ్చి ఒకరు వైద్యం ఆగిపోదు కదా, వస్తే ముగ్గురికి వస్తుంది కదా వైద్యం. ఇక్కడ కర్తకే కదా, ఎవడికి, దేహానికి, దేహాత్మ బుద్ధికే కదా, ఈ మనస్సుకే కదా, దేహంతో తాదాత్యం పొందే తలంపుకే కదా ప్రారంభమైన సంచితమైన ఆగమైన. వాడిపోయినప్పుడు ఈ మూడు లేవు అంటే ప్రారంభం కూడా లేదని. అంటే మరి మీకు క్యాన్సర్ వచ్చింది కదా, దేహానికి క్యాన్సర్ వచ్చింది కదా, వెంటనే ప్రశ్న కదా. చూచేవాడికి జ్ఞాని చాలా కష్టపడిపోతున్నాడు, జ్ఞాని బాధపడి, రమణ మహర్షి గారు చాలా బాధపడిపోతున్నారు, రమణ మహర్షి గారు కర్మ అనుభవిస్తున్నారు అని ఇలా ఎవరు అనుకుంటారు, చూచేవాడు అనుకుంటాడు. కానీ కర్మ నేను అనుభవిస్తున్నాను అనుకున్నవాడు ఉంటే వాడికి జ్ఞానం లేదే. ప్రారంధం కూడా జ్ఞాని ప్రారంధం అనిపిస్తున్నాడు అనుకో, జ్ఞానిని చూచేవాడికి ప్రారంభం, జ్ఞానికి రమణ మహర్షి కర్మ అనిపిస్తున్నాడని చూచేవాడికి ఉంది, కానీ రమణ మహర్షి లోపల నేను ప్రారంధం అనిపిస్తా అంటే వాడికి జ్ఞాని కాదే, అది ప్రారంధం కూడా లేదని చెప్పారు. అది చూచేవాడికి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వీడి దేహం చంపబడినప్పుడు నేను చంపబడుతున్నానని వాడు అనుకోలేదు. ఏం చేత, వాడు పరిమిత బుద్ధి డిస్ట్రాయ్ ఉంది కాబట్టి అంతకుముందు. అంటే సంచితమే కాదు, ఆగామే కాదు, ప్రారంధం కూడా నశిస్తుంది. చూచేవాడు ప్రారంధం అనిపిస్తాడు అని అనిపిస్తుంది, కానీ అక్కడ ఏమి లేదు, అక్కడ గుర్రలే ఉన్నది. ఇప్పుడు ఆ ఈశ్వరు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన అందరం ఈ విశాలమైన ప్రపంచంలో విషయపట్టణం ఎంచుకున్నాం, ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళందరినీ సమకూరుస్తూ ఉంటాడు. అయితే ఇదంతా వ్యవహారికం, ఇదంతా వ్యవహారికం. దీనికి అసలు సత్యానికి ఎట్టి సంబంధం లేదు, ఇసుమంతా కూడా సంబంధం లేదు. అదే మీకు ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో సంఘటన జరిపింది, మీ ఇంటికాడ ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయినప్పుడు కొంతమంది సీరియస్ గా తీసుకుని బాధపడిపోతారు, కొంతమంది ఏదో మన డ్యూటీ మనం చేశాం, వీఆర్ డన్ అవర్ డ్యూటీ, మన డ్యూటీ ఏదో మనం చేసాం, వాళ్ళకి టైం వచ్చింది, వాడు వెళ్ళిపోయారని చాలా కామ్ గా ప్రశాంతంగా. ఒకే సంఘటన అంటే లోపల వివేకం ఉన్న వాడు కామ్ గా ఉంటాడు, వివేకం లేని వాడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. అక్కడ వివేకం అవసరం. కోపం వివేకం కాదు, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ఏనాటికైనా పోయేదే, ఇది ఏనాటికే ఉండేది. ఆ డిస్క్రిమినేషన్ ఏదుంటే అదే వైరాగ్యం పోతూ ఉంటారు. తర్వాత ఇంకోటి, ఎవరికైనా మనం బాగుపడే అవకాశాలు ఇస్తాం కానీ బాగు చేయలేము. ఇంగ్లీష్ లో సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళం కానీ, నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమని. ఎవరికైనా బాగుపడే అవకాశాలు ఇస్తాం, బాగుపడటం ఆడే బాగుపడాలి. అదే గీతలో కూడా చెప్పాడు, నీ అంతటి నువ్వు ఉద్ధరించుకోవడం ఎంత కొంత ప్రయత్నం చెయ్యాలి. నీ ప్రయత్నమే ఈశ్వరుని దయగా మారుతుంది, ఈశ్వరుని కృపగా మారుతుంది. నువ్వు చేస్తున్న ఎఫర్టే గ్రేస్ కింద మారుతుంది. అంటే మీరు ప్రతి సంగతి దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టండి. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని భయాలు పెట్టుకోవద్దు. అసలు ఇంకోటి, భయం వల్ల కూడా మీకు మానసికమైన అనారోగ్యం వస్తుంది, శారీరకమైన అనారోగ్యం వస్తుంది. చాలా క్వైట్ గా చేసుకుంటూ మన పని మనం లోపల శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఏంటి మనల్ని భగవంతుడు ఇటువంటి కుటుంబంలో పడేశాడు, ఏంటి ఈ ప్రారంభం అనిపిస్తున్నావు, అలా అనుకోకండి. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలో నీ ఇష్టం కాదు. నీ చేతిలో లేని దాన్ని, నీ చేతిలో లేని దాన్ని ఇష్టం కాని విషయాన్ని ఎందుకు ఆలోచించి నీ కాలాన్ని వృధా చేసుకుంటావు? రమేష్ విశాఖపట్నంలో ఉంటే ఇంకా ప్రపంచం ఎక్కడా లేదా? వృత్తి కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఇంకో ఏదో వైద్యం వృత్తి చేసుకుంటారు. వృత్తే కాదు, ప్రతి చిన్న సంఘటన కూడా ప్రారంభం నిర్ణయిస్తుంది. అయితే నీకు దేహంతో తాదాప్యం పోయినప్పుడు నిన్ను అంటదు ముట్టదు. ఈ దేహంలో ఇక్కడ భగవాన్ చెప్తారు, వండర్ఫుల్ గా చెప్తారు, ఈ దేహం ప్రారంధం అనిపిస్తూ ఉంటుంది కానీ లోపల నువ్వు పొందవలసింది పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే ప్రారంధం కూడా నిన్ను అంటదు. ప్రారంధం అనిపిస్తున్నది పోతుంది, ఈ లోపల నువ్వు పొందవలసింది ఏదో పొందేస్తావు. ప్రారంధానికి అనుభవం పూర్తయిపోతుంది. ప్రారంధం అది ఎందుకు వచ్చిందో, ప్రారంధం అనుభవించేస్తే ఖర్చు అయిపోతుంది, అప్పు తీర్చేస్తే ఏమవుతుంది, ఇంకా అప్పు రహితులు అవుతాం అంతే కదా. అలాగే ప్రారంధం అనుభవించేస్తే మనకేమవుతుంది, ప్రారంధం ఖర్చు అయిపోతుంది. ఈ లోపల మనకేమవుతుంది, జ్ఞానం వచ్చేస్తుంది, పునః రీబర్త్ లేదు, ఇంకా రెండూ కలిసి వస్తున్నాయి మనకు. మనం ఏం చేస్తున్నాం, లోపల ప్రయత్నం చేయకుండా, లోపల పొందవలసిన దాన్ని పొందడానికి ఎఫర్ట్ ఏమి చేయకుండా, ఈ ప్రారంధంలో జరిగే సంఘటన తోటి జయం వస్తే సంతోషించడం, అపజయం వస్తే ఏడుస్తూ కూర్చోవడం, ఎవరన్నా స్తోత్రం, ఎవరన్నా సన్మానం చేస్తే సంతోషించడం, మరి ఈ కుర్చీ పట్టకుండా ఇలా ఊపిపోవడం. అంటే దేహం ఇక మన అందరం చేసి తప్పిదే, దేహంతో దేహానికి వచ్చే ఆ ప్రారంధం తీసుకొచ్చే సంఘటనతో తాదాప్యం పొందుతున్నాం కానీ మనం ఏదిగా ఉన్నామో దానితో తాదాప్యం పొందడానికి ప్రయత్నం చేయటం లేదు. మొత్తానికి టైం వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్, అన్ని వేస్ట్. మనం వివేకంగా జీవించామనుకోండి, ఇక్కడే వివేకం డిస్క్రిమినేషన్ అవసరం. ఓ పక్కన దేహము ప్రారంధం అనిపిస్తుంది పోతుంది, ప్రారంధం ఖర్చు అయిపోతుంది, రెండు మనకి ఏ పక్కన రెండు జ్ఞానం వచ్చేస్తుంది, రెండు పనులు సైమల్టేనియస్ గా అయిపోతాయి. మనం ఇటు లోపల ఎఫర్ట్ లేకుండా, లోపలకు ప్రయాణం చేయకుండా, లోపల అన్వేషణ లేకుండా, ఆత్మాన్వేషణ లేకుండా, ఆత్మవిచారణ లేకుండా దేహానికి జరిగే ప్రతి సంఘటనతో తాదాప్యం పొందుతంటే, తాదాప్యం పొందుతంటే టైం అంతా వేస్ట్. దేహాన్ని ప్రారంధానికి విడిచిపెట్టారు, ఇప్పుడు ఎవరో మనల్ని స్తోత్రం చేస్తారండి, ఏంటి మనకు కలిసి వచ్చింది, లేదా ఎవరైనా మనల్ని సన్మానం చేస్తారు, అవమానం చేస్తారు, ఏంటి కనుక మనకు కలిసి వచ్చింది. ఈ గౌరవాలు కూడా అనవసరం. బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ అంటాడు లాస్ట్ డేస్ వివేకానంద్. ఈ కీర్తిని చూసి నేను భరించలేకపోతున్నాను, ఈ గౌరవాలు చూసి భరించలేకపోతున్నాను, ఓ ఈశ్వరుడా నన్ను ఇందులో తప్పించు, ఈ లోకంలో నాకు వచ్చిన గౌరవం భరించలేకపోతున్నాను, ఈ గౌరవ బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ. ఓ అమ్మా, ఓ ఖాళీ, ఓ దుర్గా, మేక్ మీ బ్రేక్ మై చైన్స్ అండ్ మేక్ మీ ఫ్రీ. అంటే ఈ కీర్తులు, ఈ గౌరవాలు, అగౌరవాలు ఈ భూమికి సంబంధించినవి, ఈ లోకానికి సంబంధించినవి. ఆ లోపల సద్వస్తువుకి ఈ గౌరవాలతో అగౌరవాలతో ఏమీ సంబంధం లేదు. అసలు కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు మన మోహన తండ్రి గారు స్వర్గస్థులు గారు, దీని గురించి కృష్ణుడు మాట చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళ గురించి ఏడవకండి. మీరు చాకరీ చేయలేకపోతే ఎప్పుడు చచ్చిపోతారని కనిపెట్టుకుండకండి. కొంతమంది చాకరీ చేయలేక వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే బాగుంది, పాపం వాళ్ళకి వినపడేలా కూడా అంటూ ఉంటారు, వెళ్ళిపోతే బాగుండేంటి, చాకరీ చేయలేక అలా అనుకోద్ది. బతుకున్న వాళ్ళని వెళ్ళిపోతే బాగుండు, ఒక గది ఖాళీ అవుతుంది, అలా అనుకోద్ది అన్నాడు. అలా అనుకోవద్దు. అని బతుకున్న వాళ్ళని చూడండి, మీరు ఎంతవరకు చూస్తారో అది యజ్ఞంతో సమానం, అది మీకు పూజ. బతుకున్న వాళ్ళని చూడండి, చూసి చనిపోయిన వాళ్ళ గురించి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడక్కర్లేదు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళ గురించి ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకోండి. అది అది అక్కడ పద్ధతిది భగవంతుడు చెప్పింది. మనం ఏం చేస్తామంటే బతుకున్న వాళ్ళ గురించి బతుకున్న వాళ్ళని సరిగ్గా చూడం, ప్రాపర్ గా చూడం. చనిపోయిన తర్వాత వాళ్ళకి 12 రోజులు ఏదో బూర్లు పెడతాం, వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో బూర్లు పెడతాం. ఎవరైనా చూడటానికి వస్తే గౌరవం కోసం ఏడుస్తూ ఉంటాం, ఎవరైనా చూడటానికి వస్తే అదైనా మనకి ఏడుపు రాదు, గౌరవం కోసం ఏడుస్తాం. అసలు ఇంట్లో ఎవరో ఒకరు ఏడవపోతే బాగుండదని ఏడుస్తాం. దీనికి విరుద్ధంగా భగవంతుడు చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళ గురించి వీళ్ళకి చాలు ఎప్పుడు వస్తుంది అని కనిపెట్టుకుండకండి. అది విధానం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, దుఃఖము ఎప్పుడూ లేదు. ఎప్పుడు దుఃఖము ఎప్పుడూ లేని దుఃఖాన్ని ఎప్పుడూ లేదని తెలుసు, ఎప్పుడూ లేనిదాని తెలుసు లేదని తెలుసుకోవటమే, ఎప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవటమే. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, దుఃఖము ఎప్పుడూ లేదు, అది మీరు కల్పించుకున్నదే. మీరు ఎప్పుడూ లేనిదాన్ని లేదని తెలుసుకోవటమే మీ జీవిత గమ్యం. ఎప్పుడూ లేనిదాన్ని దుఃఖము ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేనిదాన్ని లేదని తెలుసుకోవటం మీ జీవిత గమ్యం. ఎప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవటమే. ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోండి, అప్పుడు లేనిది లేనట్టుగా మీకు వ్యక్తం అవుతుంది. దుఃఖము మీరు పడేటప్పుడు కూడా నిజంగా అది లేదు. మరి గాఢ నిద్రలో మీకు దుఃఖం ఎక్కడుంది? గాఢ నిద్రలో దుఃఖం ఎక్కడుంది ఎవరికైనా? ప్రతి చిన్న సంఘటన, పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి, మ్యారేజ్ చేశారు మీ ఏడీని చెప్పాను, షేక్స్పియర్ చెప్తాడు, పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు అవో, ముందు పెళ్లిళ్ళు చేశాక తర్వాత భూమి మీదకి పంపుతాడు అది. షేక్స్పియర్ ఏం చెప్తాడంటే ఒక డ్రామాలో, పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు అవో, ముందు పెళ్లిళ్ళు చేసేస్తాడు అక్కడ ఈస్టర్డ్, ముందు పెళ్లిళ్ళు చేసి ఆ శరీరాన్ని భూమి మీదకి పంపుతాడు. ఆ సంబంధాలకు నచ్చితే అప్పుడు తాంబూలాలు పుచ్చుకుంటారు. గేట్ల మీద కూర్చున్న పెళ్లిళ్ళు కూడా చెడిపోయినవి ఉన్నాయి, ఇంకా రేపు పెళ్లి అనగా చెడిపోయినవి అనేక ఉన్నాయి. అలా చెప్పలేము, మ్యారేజ్ చేస్తారు మేడీ విషయం. ముందు శరీరాలు పుట్టక ముందు పెళ్లిళ్ళు అయిపోతాయి, పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత శరీరాన్ని తయారు చేసి ఇక్కడ పంపుతారు. ఆ సంబంధాలు మన అహంకారానికి నచ్చుతాయి, ఆ సంబంధాలు మన అహంకారానికి నచ్చితే మన సంబంధం బాగుంది బాగుంది అనుకుంటాం. ఈశ్వరుడు నిర్ణయించింది మన అహంకారానికి నచ్చుతుంది, అది అది ఈశ్వర నిర్ణయం అని తెలియదు, మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అది పెళ్లే కాదు, ఏ సంఘటన అయినా సరే ఈశ్వర నిర్ణయం కర్తూరాజ్ఞ కర్తగా ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ జరగడానికి వీలేదు, జరగదు. నిజంత సర్వస్వతంత్రుడు, డిక్టేటర్. ఇందుకే ఎవరో మాకు చిరాకు కాదు, మాకు విరాక్తిగా ఉందండి, వైరాగ్యం వచ్చేస్తాం. మీరు ఇంట్లో ఇప్పుడు చేసుకునే పని, ఇప్పుడు ఎందుకు అమ్మగారికి ఏం చెప్పాయంటే మీరు పని ఏది మానొద్దు, మీరు ఇంట్లో చేసుకునే పని మానొద్దు. పనికి జ్ఞానానికి విరోధం ఏమి లేదు, పనికి జ్ఞానానికి విరోధం ఏమి లేదు. అయితే మీరు చేసే పని మామూలుగా చేసుకొని నిర్మూలంగా నార్మల్, ఎవరికి ఎవరిని ఉద్ధరిస్తున్నాను, ఎవరికి సేవ చేస్తున్నాం, అలా చేయకండి. అసలు సోషల్ రిఫార్మ్ భగవాన్ అంగీకరించలేదు, సెల్ఫ్ రిఫార్మే సోషల్ రిఫార్మ్. నువ్వు సెల్ఫ్ రిఫార్మ్ లేకుండా సోషల్ రిఫార్మ్ సాధ్యం కాదు. మా చలంగారు అంటే ఉండరు, గాంధీ గారు మహాత్మా గాంధీ అంటాం కదా మనం, అంటే గాంధీ గారు మహాత్మా గాంధీ ఈ భారతదేశానికి చాలా సేవ చేశారని ఎవరో చలంగారి దగ్గర అన్నారు. నేను కూర్చున్నట్టుగా చలంగారి దగ్గర, మహాత్మా గాంధీ గారు ఆయన దేశానికి బాగా సేవ చేసిన మాట నిజం. ఈ దేశం బాగుపడిందో లేదో నాకు తెలియదు, కానీ సేవ వాళ్ళని మహాత్ముడైపోయాడు. గాంధీ గారు ఈ దేశానికి సేవ చేసిన మాట నిజం, కానీ ఆయన చేసిన సేవ వల్ల ఈ దేశం బాగుపడిందో లేదో మటుకు నాకు తెలియదు, ఆయన మహాత్ముడైన మాట మటుకు నిజం. ఇప్పుడు మన డ్యూటీ మనం చేసుకెళ్తేనే, మన డ్యూటీ మనం చేసి డ్యూటీ అనుకున్నప్పుడు, మన కర్తవ్యం అన్నప్పుడు మనం చేసుకుంటే వెళ్ళటం. మనల్ని అందరినీ యుద్ధాలు చేయమని చెప్పలేదు కృష్ణుడు. అర్జునుడు ప్రారంధంలో ఉంది కాబట్టి యుద్ధం చేయమన్నాడు, అది ఆయన ప్రారంధంలో ఉంది, అది దేహ ప్రారంధంలో అది ఉంది, అది ఎవడ ప్రారంధంలో ఉన్నప్పుడు అది జరుగుతుంది. అది ఆ కోర్స్ ఆ సంఘటన అలా గెంటుకుంటూ వెళతాయి, ఆ సంఘటనలు అలా గెంటుకుంటూ వెళతాయి. అది ఆ దేహ దేహమే, ఆ ప్రారంధం ఆ దేహాన్ని అలా నడుపుతూ ఉంటుంది. అది అంచేత దాని ప్రారంధాన్ని విడిచిపెట్టాయి. నీ పని అది నువ్వు చూసుకో, నీ పని అది నువ్వు చూసుకోవటం లోపల అన్వేషణలో ఉండు, వెతకటంలో ఉండు. వెతుకు దొరుకుతుంది, వెతుకు తట్టండి తెరుగుబడుతుంది. బైబిల్లో ఉంది, తట్టండి తెరుగుబడుతుంది, వెతకండి దొరుకుతుంది అని. లోపల దేహాన్ని మీ పని లోపల మీరు చేసుకోండి. కానీ ఒకటి, ఏ సంఘటన ముందు శాంతి చిత్తం అవసరం. మన ఎందులోనే లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే శాంతి చిత్తం అవసరం. ప్రశాంతంగా ఉండాలి లోపల చాలా ప్రశాంతంగా ఉండాలి. మనకి రాగద్వేషాలు లేవనుకోండి అనుకోండి, ఇష్టాయిష్టాలు ఏం లేవనుకోండి, అప్పుడు కోటి మందిలో ఉంటే ఏకాంతంగా ఉంటాం. ప్రేక్షకులు డిజలక్షలు లేవనుకోండి, మనకు తలుపులేసి కూర్చోక్కర్లేదు, కోటి మంది మధ్యలో ఉంటే ఏకాంతంగా. లోపల రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు, లోపల మనసులో పెంట అంతా ఉందనుకోండి, గది గదిలో తలుపులు వేసి కూర్చుని వాళ్ళు ఏదో చేస్తే ధ్యానం చేసుకుంటున్నారేమో అనుకోండి, ధ్యానం చేసుకుని ఏడుస్తూ కూర్చుంటారు. మనమే అనుకుంటామో తలుపులు వేసి కూర్చున్నారు బాబు ధ్యానం చేసుకుంటున్నారు, ధ్యానం కాదు ఏడుస్తున్నారు లోపల. నీకు ఏకాంతం ఎక్కడ, తలుపులు వేసి కూర్చుంటే నీకు రాగద్వేషాలు ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడని ఒక విశ్వాసం లేదు, ఉపద్రవం, ప్రతి మాట మాటకి కోపం. నీకు ఏకాంతం, నీకు మనస్సులో శాంతి లేనప్పుడు నీకు ఏకాంతం తలుపులు వేసి కూర్చుంటే వస్తుంది ఏకాంతవాసం. ఏమి ధ్యానం చేసుకుంటున్నారు వాళ్ళు, ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు, మరి గంటల తరబడి లోపల కూర్చుంటారు. మంచిదే ధ్యానం, మంచిదే మెడిటేషన్, మంచిదే, మరి లోపల ఏం చేసుకుంటున్నారో మనకేం తెలుస్తుంది. అంటే మీరు సన్యాసం అనేది మనసుకు సంబంధించిన విషయం. అంటే నిజమైన సన్యాసి ఎవడంటే, నిజమైన సన్యాసి ఎవడంటే చెప్పాడు పని మనం ఎలా చేయాలంటే, గీత గురి గీత సారాన్ని చెప్తారు. మనం గుర్రంలా పని చేయాలి, సన్యాసిలా జీవించాలి. మనం ఎలా ఉండాలి, గుర్రంలాగా పని చేయాలి, సన్యాసిలాగా జీవించాలి. ఇదే గీత సారం. తర్వాత ఇంకోటి, పని మనం బలవంతాన్ని విడిచిపెట్టకూడదు. ఆ పని మనం దేహంలో ప్రార్థనలు మనం ఇష్టంగా చేసేయాలి. బలవంతం విడిచిపెడతాం అనుకోండి, రాబోయే జన్మలో ఈ పనే భగవంతుడు మనకు కేటాయిస్తాడు. మనం ఈ పని ఏదైతే బలవంతం విడిచిపెట్టామో మళ్ళీ వడ్డీతో సహా కేటాయిస్తాడు. బలవంతాన్ని విడిచిపెట్టకూడదు, మనం చేయవలసింది నిర్మూలంగా చేసుకుంటే. మళ్ళీ గుర్తింపులు ఉండకూడదు, గుర్తింపుల కోసం ఈ పని మనం గుర్తి. కొంతమంది అంటారు ఇంట్లో వాళ్ళు అంటే బోర్డు చాకరీ చేస్తున్నాను, ఇంట్లో చాలా చాకరీ చేస్తున్నాను, గుర్తింపు లేదండి, ఎవరిలో గుర్తించలేదు అంటారు. గుర్తింపులు ఎందుకు, గుర్తింపులు ఎవరికే అహంకారానికి. అజ్ఞానానికి గుర్తింపులు కానీ జ్ఞానానికి గుర్తింపులు ఎందుకు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి ఇతరులు ఎక్కడ ఉన్నారు, అజ్ఞానానికి దుఃఖం ఉంది కానీ జ్ఞానానికి దుఃఖం ఎక్కడ ఉంది, ఏమి లేదు. ఇప్పుడు ఈ మిజ్జాయి ఏదైతే నేను నేనంటున్నావు, ఆ నేనే అజ్ఞానం, ఆ నేనే అహంకారం, ఆ నేనే మమకారం. అయ్యి అప్పుడు ఎప్పుడో మనం పొంగొచ్చినప్పుడు పొంగిపోయేది ఆనేనే, కుంగిపోయినప్పుడు ఆనేనే, అది ఒక అక్కడే ఉంది మొత్తం పుండ. దాన్ని తీసుకో పక్కన పెట్టడం సాధన, దాని వాడకం వదిలేయటమే సాధన. అహంకారం వేరు, మమకారం వేరు, అజ్ఞానం వేరు, ఏం కాదు. ఇదే అజ్ఞానం కింద కనిపిస్తుంది, ఇదే అహంకారం కింద కనిపిస్తుంది, ఇదే మమకారం కింద కనిపిస్తుంది. అటాచ్మెంట్స్ పెట్టుకునేది ఇదే, మళ్ళీ వదిలించుకోవడానికి ప్రయత్నం చేసేది ఇదే. నీ దేహం కూడా ఏ రోజున చావాలో, ఎలా చావాలో, ఏ గంటలో చావాలో అది నిర్ణయం. మన జీవితాలన్నీ తీసేసిన సినిమాలు లాంటివి, మన శరీరాలన్నీ తీసేసిన సినిమాలు లాంటివి. ఆ దేహం ఏ రోజున ఎప్పుడు ఆ శరీరం విడిచిపెట్టాలి, ఆ చివరి శ్వాస ఎప్పుడు రావాలి, ఆ ఈశ్వరుడు యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. రఘువంశం అంతరించిపోయింది కదా, రాముడి వంశమే అంతరించిపోయింది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాలప్రవాహంలో అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి, ఉన్నదేదో ఒకటి అదే మిగులుతుంది. ఉన్నదాని వల్లే కనిపించే అన్ని కొట్టుకుపోతాయి, కాలప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. ఇందాక మధ్యాహ్నం ఎవరు వచ్చారు, ఏమంటండి, ఏ గొడవని, ఎందుకు పుట్టారని నాకు తెలియటం అంటున్నారు. ఒక అమ్మగారు అంటున్నారు, నేను ఎందుకు పుట్టాను నాకు తెలియటం లేదండి, నాకేమిటో అంటున్నారు ఆవిడ ఎందుకు. అప్పుడు చెప్పారు నేను, మీరు ఎందుకు పుట్టారంటే మీరు ఎవరో తెలుసుకోవడానికి పుట్టారని చెప్పాను. ఆవిడ ఏమన్నారంటే, నా దగ్గరికి వచ్చి పాపం ఇంటికడ ఏమైనా పేచీలు వచ్చి మనకు తెలియదు కదా. మరి ఆవిడ అంటున్నారు, ఎవరు అంటున్నారు ఇక్కడ కూర్చున్నారు, నేను ఎందుకు పుట్టారని నాకే తెలియటం లేదంటే, మీరు ఎందుకు పుట్టారంటే మీరు ఎవరో తెలుసుకోవడానికి మీరు పుట్టారండి. అప్పుడే మీరు పుట్టడం ఆగిపోలేదు, ఇంకా చాలా సార్లు పుడతారు, ఇంక ఇదే పని మనకి. ఇంకా మనకి పని ఏంది, చచ్చిపోవడం పుట్టడం, ఇంకా పని ఏముంది మనకి, పుట్టడం చచ్చిపోవటం, చచ్చిపోవటం పుట్టడం. మన ఇంట్లోనే మనుషుల సంసారం కాదు, చనిపోవటం పుట్టడం, పుట్టడం చనిపోవడం, ఇది సంసారం. సంసారం అంటే మన ఇంట్లోనే నలుగురు వాళ్ళకి మనకి సంబంధమైన చనిపోతే ఏమి లేదు. ఈ దొంగలైన కాళ్ళు అనుకూలంగా ఉంటే ఇష్టంగా ఉంటాం, అనుకూలంగా లేకపోతే అయిష్టంగా ఉంటాం. మీ భర్త అంటే మీ నేనికి ఆ భర్త అనుకూలంగా ఉండాలనుకోండి, వాడికి మానసికంగా మీరు దూరం అయిపోతూ ఉంటారు. ఈ దొంగలైన కాడు అనుకూలంగా ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే మామూలుగా మానసికంగా దూరం అవుతూ ఉంటారు. అది ప్రపంచం దొంగలైన కోసం కదా, భగవాన్ చెప్పారు మిజ్ఞానే. అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేనున్నాను, అహంకారం ఉంటే లోకం ఉంది, అహంభావం అంటే దేవుడు ఉన్నాడు, అమ్మా ఉండే పుణ్యం ఉంది, అహంభావం ఉంటే పాపం ఉంది, అహంభావం ఉంటే ఇతర లోకాలు ఉన్నాయి, పోకలు ఉన్నాయి, రాకలు ఉన్నాయి, గోయింగ్ ఉంది, కమింగ్ ఉంది, అది లేకపోతే ఏది లేదు. అది ఒంటి స్తంభం మేడ, దాన్ని ఓడగొడితే ఏమి లేదు, మీరు మిగులుతారు. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే. అది ఒంటి స్తంభం మేడ, దాన్ని నువ్వు డౌట్ చెయ్యి, దాన్ని షేక్ చెయ్యి, దాంతో తాదాప్యం చెందటం అనేది ఉందని నీకు అనిపిస్తుంది, నిజంగా లేదు, అది ఉందని అనిపిస్తుంది, ఉన్నదాని వల్ల కనిపిస్తుంది. ఎందుకు అమ్మగారిని ఎందుకు పుట్టారంటున్నారు, ఎందుకు పుట్టారంటే వారిని వారు తెలుసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, వారిని వారు తెలుసుకోవడానికి. వారిని తెలుసుకుంటే మళ్ళీ శవాలను మోయక్కర్లేదు, తెలుసుకోకపోతే మళ్ళీ శవాలను మోయాలి. ఇప్పుడు మనం కూడా జన్మి మనం తెలుసుకోవడానికి అది మెయిన్ ప్రయోజనం. ఒకవేళ అది తెలుసుకోకుండా ఏదో సాధించావు అనుకుంటే అన్ని ఒకటి లేని సున్నలు, అవన్నీ ఏమిటి ఒకటి లేని సున్నలు. అది సన్యాసం అనేది మనసుకు సంబంధించింది, పని విడిచిపెట్టి కూర్చోవడం కాదు. మనసుకు సంబంధించినది సన్యాసం అనేది కేవలం బట్టలు మార్చుకోవడం కాదు, బట్టలు మార్చుకోవడం సన్యాసం కాదు, లేక ఇంటికాడ నుంచి పారిపోవడం కూడా సన్యాసం కాదు, లేకపోతే నీ పని నువ్వు విడిచిపెట్టడం సన్యాసం కాదు. చేతులు నీ చేతులు పని చేసుకుంటేనే నీ మనస్సుని అక్కడ పెట్టుకోవాలి. అక్కడ పెట్టి ముందు ఒక చేతితో రామకృష్ణ అంటాడు, ముందు ఒక చేతితో నీ పని చేసుకో, ఇంకో చేతితో దేవుడి పాదాలను పట్టుకో. కొంత టైం అయ్యేటప్పటికి ఈ చేయి కూడా దేవుని పాదాల మీద పడిపోదు. అంటే పని నేను నేర్చుకో, ఒక చేతితో నువ్వు ఇంటికాడ పని చేసుకో, చేతితో దేవుని పాదాలని పట్టుకో. ఇలా కొంతకాలం చేయగా చేయగా ఈ చేయి కూడా దేవుని పాదాల మీద పడిపోతుంది. స్లోగా జరుగుతుంది, అది నీకు తెలియకుండానే, అది నీకు తెలియకుండానే జరుగుతుంది. అంటే నీకు మీకు మీరు ఈ అదృష్టం దురదృష్టం, అదృష్టం దురదృష్టం ఒట్టి మాటలు, అదృష్టం మియర్ వర్డ్స్ అందరూ ఏమీ లేవు, ఒట్టి మాటలు. అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటండి? అదృష్టం ఎవరికి? మనస్సుకి. దురదృష్టం ఎవరికి? మనస్సుకి. లోపల చైతన్యానికి అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి? అది చైతన్యం అయి ఉన్నావు, నువ్వు ఏదిగా ఉన్నావో దానికి అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి? పుట్టిన దానికి అదృష్టం దురదృష్టం, పుట్టిన దానికి అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటండి? పుట్టిన వస్తువుకి అదృష్టం లేదు, దురదృష్టం లేదు. పుట్టిన వస్తువుకి అదృష్టం దురదృష్టం. అయితే నువ్వు లోచూపు నేర్చుకో, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, అంటే నీ దేహ ప్రారంభాన్ని బట్టి నువ్వు ఏ పని చేసుకుంటున్నప్పటికీ ఆ లోచూపు నేర్చుకో, లోపలకు వెళ్ళటం నేర్చుకో. నీ మనస్సుని లోపలకు తోలికెళ్ళు, నీ మనస్సుని ఎండబెట్టు. కృష్ణుడు పద్ధతి ఆ టీచింగ్ లో టెక్నిక్స్ అంటే జయాపజయమును సమానముగా చూసుకో అని చెప్తాడు భగవాన్. అలా కాదు, ఏ ఎండబెట్టవేదాన్ని అంటాడు. దేన్ని ఎండబెట్టండి? ఇప్పుడు జయము, జయం వచ్చినప్పుడు మనస్సు ఏం చేస్తుందండి? పొంగిపోతుంది. అపజయం వచ్చినప్పుడు కుంగిపోతుంది. అంటే తడి అందుతుంది దానికి. దేనికండి? మొక్కలో, మొక్క మొదట్లో నీళ్లు పోస్తే అది చచ్చిపోవాలంటే అది ఎక్కడ చచ్చిపోతుంది? నీళ్లు పోయకపోవటం మానేస్తే ఏమవుతుందని మొక్క మీరు చంపక్కలు అదే చచ్చిపోతుంది. అంటే నీ మనస్సుకి నీళ్లు పోయిట్టు మానేయండి, శుభ్రంగా దాన్ని ఎండబెట్టండి. దాని అంతటా అది ఓడిపోయి వాడిపోయి రాలిపోతుంది. ఎండబెట్టమన్నాడు దాన్ని. ఆ టీచింగ్ లో టెక్నిక్స్ తేడా. ఎండబెట్టండి దాన్ని. మీ జీవితంలో ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన రియాక్ట్ అవుతా ఉంటారు అనుకోండి, మనసు ఇంకా ఎండదు. ఏమి రియాక్ట్ అనుకోండి, మనోనాశనం వచ్చేస్తుంది. మీకు ఇప్పుడే ఇక్కడే మీకు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. దాన్ని ఎండబెట్టిన అంతే మీరు చేసే పని. మీకేమి మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేసినా విమర్శించినా ఏదైనా క్రిటిసిజం ఉన్నా లేదా స్తోత్రం చేసి మీ మైండ్ ఏమి రియాక్ట్ అవ్వదు అనుకోండి, ప్రశాంతంగా ఉండగలుగుతారనుకోండి, అది ఎండిపోతుంది. అది ఏమవుతుంది? ఎండిపోయి రాలిపోతుంది. ఆ ప్రక్రియ ఎదిరేసి మేము ఏదో చేసేస్తున్నాం. ఏదో చేయటం వల్ల రాదు ఇది, ఏదో చేయటం వల్ల వచ్చేస్తుంది అనుకోకుండా మీరు ఆ టెక్నిక్ మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మీరు మీరు మనసుని ఎండగట్టరనుకోండి, మనసుకు లోచూపు నేర్పాలనుకోండి, అది ఎలా పలచబడుతుందో చూసుకోవడానికి ఎన్ని గంటలు ధ్యానం చేసినా ప్రయోజనం లేదు. అయితే మనిషి దేహం ఎక్కడ ఉండాలా, ఎక్కడికి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలా, ఇండియా వెళ్ళాలా, అది ఏ పని చేయాలి? అంత దేహం ఏ పని మీద వచ్చిందా పని చేయాలి. అమెరికాలో ఉండవలసి ఉంటే అమెరికాలో, ఇండియాలో ఉండవలసి ఉంటే ఇండియాలో ఉంటుంది. మా పక్కన, మా జిన్నూరు పక్కన గొమ్మలూరు అని ఒక ఊరు ఉంది. ఆరికి ముగ్గురు అబ్బాయిలు. ఆ తండ్రి గారు వీళ్ళు ఏదో 8వ తరగతి 6వ తరగతి చదువుకున్నప్పుడే తండ్రి గారు పోయారు. వీళ్ళు ముగ్గురు మేధావులు, ఒకడేమో ఇంగ్లీష్ ప్రొఫెసరు, మేధావులు పెద్ద పెద్ద ఇంజనీర్స్, చదువులు బాగా వచ్చినవి బుద్ధిమంతులు. వాళ్ళ అమ్మగారికి పని చెప్పకుండా వీళ్ళే గుమ్మాలు కడిగేసుకునేవారు. వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు కష్టపడిపోతారేమని చెల్లెలోంచి నీళ్లు, చిన్నప్పుడు చెల్లెలోంచి నీళ్లు ఇళ్ళు తెచ్చేసుకున్నారు, గుమ్మాలు వాళ్ళు కడిగేసుకునేవారు. అంటే అమ్మకు సహాయం చేయడం కోసం. వాళ్ళు బుద్ధిమంతులు, మామూలుగా బుద్ధిమంతులు, మామూలుగా తెలివి, భగవంతుడు వాళ్ళకి తెలివి ఇచ్చాడు. వాళ్ళు ఏదో అమెరికాలో పెద్ద పెద్దగా బాగా సంపాదించుకుంటున్నారు. చివరికి తల్లి ఉద్దేశం ఏంటంటే సముద్రం దాటి మన అబ్బాయిలు బాగుంటే అక్కడ ఉన్నారు, మన గుమ్మలూరులోనే ఉండాలి, మన ఇంటికాడ మనం ఉండాలి అని ఆవిడ ఉద్దేశం. ఆవిడ పేరు శేషమ్మ గారు. మనం ఉండే ఎక్కడికి వెళ్ళకూడదు, సముద్రం దాటకూడదు. ఇప్పుడు కూడా సన్యాసులు కొంతమంది సముద్రం దాటి ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు సన్యాసి వెళ్ళిపోతున్నారు, పీఠాధిపతులు ఎవరు? పరమాచార్యని ఎన్నిసార్లు ఆహ్వానించిన ఇతర దేశాలు రమణాలు. ఈయన చంపేయడానికి, ఆ శంకర రామన్ను చంపేయడానికి ఇదో కారణం. ఇప్పుడు ఇన్న కంచిపీఠాధిపతి ఎక్కడికి వెళ్ళాలి, ఇతర దేశాలు ఎవరో ఆహ్వానిస్తే వెళదామని ఏదో ఆలోచన ఉంటే ఈయన కోర్టులు వేశాడు. పీఠాధిపతి ఎవడో సముద్రం దాటి వెళ్ళకూడదు. ఆడికెందుకు, ఆడికి సంబంధం ఏంటి? కర్ణుడు చచ్చిపోవడానికి ఈ కారణాలు, నా శంకర రామన్ చచ్చిపోవడానికి ఈ కారణాలు. ఇప్పుడు ఎందుకు మీకు ఎందుకు చేసిన శేషమ్మ గారు అండి? అంటే దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ శేషమ్మ గారు నేను సముద్రం దాటి ఎక్కడికి వెళ్ళను. వాళ్ళ అబ్బాయిలు ఏమన్నారంటే అండి, అది కదా నువ్వు మమ్మల్ని చిన్నప్పుడు బాగా చూసావు, ఏదో తండ్రి గారు చిన్నప్పుడు పోయారు, నువ్వు మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చావు, మాకు అవకాశాలు కలగజేసావు, మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చావు, నువ్వు అమెరికా రమ్మని అడిగారు, రాను సముద్రం దాటమన్నారు. ఇదే బ్రాహ్మిన్స్ వాళ్ళు పూర్వకాల పద్ధతిగా ఉంటారని ఉండేవారు ఆవిడ, నేను సముద్రం దాటి రానంట. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు సముద్రం దాటి రాకపోతే మేము అక్కడి నుంచి సముద్రం దాటి ఇండియా వచ్చేస్తాం. ఇప్పుడు నిన్నేం ఇబ్బంది పెట్టాం, నువ్వు నిన్ను నువ్వు ఎంతకాలం జీవిస్తే అంతకాలం నిన్ను గౌరవించుకోవాలి, మా చేతితో నీకు అన్నం పెట్టాలి, నిన్ను ఏమి చూడకుండా మేము అదే అక్కడ గొప్పగా సంపాదించేసుకుని 15 కార్లు తిరుగుతుండ కార్లు మేము ఏం చేస్తాం. చనిపోయిన తండ్రి రాడు, బతుకున్న తల్లి నిన్ను కూడా ఇడిచిపెట్టేసి నీకు కూడా అన్నం పెట్టకుండా నేను అక్కడ ఏదో అమెరికాలో గొప్ప స్థితిలో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చేసేస్తాను, ఎందుకు ఆ ఊరేగింపులు మాకు అని చెప్తే ఆవిడ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు నీకు బలవంతాన్ని అమెరికా తీసుకెళ్ళను, అమెరికా రానంటే ఇండియా వచ్చేస్తాం, ఇండియాలో ఎక్కడో చోట ఉద్యోగాలు చేసుకుంటాం, వాళ్ళకి ఎందుకు దొరకు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చదువుల్లో. అంటే మొత్తం మీద ఆవిడ ఆవిడ కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే, ఆవిడ వెళ్ళను వెళ్ళను సముద్రం దాటి, చివరికి ఆవిడ సముద్రం దాటి వెళ్ళారు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఆవిడ ప్రయత్నం ఏమైంది, ఆవిడ తెలుగు దాటలు ఏమైంది మమ్మల్ని, ఆ దేహ ప్రారంభంలో అమెరికాలో ఉండవలసి ఉంటే ఆ డెస్టినీ అలా తీసిపోతున్నది. వాడి సాధన ఏమైంది, ఆవిడ ఇంతకు చెప్తున్నానంటే ఆవిడ ప్రయత్నం ఏమి, నిజంగా ఆవిడ సముద్రం దాటకూడదని. ఇప్పుడు ఆవిడ అమెరికాలో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు, సముద్రం దాటారు, అబ్బాయిలు తీసుకొచ్చే ఒత్తిడి వల్ల, అంటే అబ్బాయిలు అంత ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారు, ఈవిడ కొంతకాలం అమెరికాలో ఉండవలసి ఉంది. ఆ అలా ప్రారంభం ఒకదానికి ఒకదానికి ఒకటి ఆవిడ చుట్టుకుంటూ ఉంటుంది అది. వాడు అమెరికాలో ఉన్నారు, ఆవిడ పేరు శేషమ్మ గారు, హ్యాపీగానే ఉన్నారు, ఆ వెళ్ళిపోయిన గుమ్ములూరిని మర్చిపోలేదు ఆవిడ. ఆవిడ ఏం చెప్పారంటే, మీరు ఎదురు బాగా సంపాదన చేసుకుంటా ఉంటున్నారా, మీరేం మంచి పని చేసినట్టు కనపడతారు, ఈ మధ్యన గుమ్మలూరు శివాలయంలో నవగ్రహాలు ఏది గుడి కట్టించుకున్నారు, 150 పెట్టేది గ్రహ నవగ్రహాలకి చిన్న గుడి కట్టించింది ఆవిడ అక్కడి నుంచి అమెరికా నుంచి. మీరు ఏదో మంచి పని చేయాలి కదా, ఏ సంపాదన చేసుకుంటాం, సంపాదన చేసుకుంటున్నాం, కారులో తిరిగేస్తున్నాం, ఏదో చెయ్యాలి కదా. అంటే ఇప్పుడు ఇంతకీ మీకు ఎందుకు చెప్తుందండి, ఆ దేహం ఆవిడ నిర్ణయం ఏమైంది అంటున్నాను, అది మీకు నేను చెప్పేది, నీ వెళ్ళను అమెరికా వెళ్ళను అమెరికా నిర్ణయం ఏమైంది, ఆ దేహ ప్రారంభం అమెరికాలో ఉండవలసి ఉంటే ఉంటుంది అది. అర్జునుడితో అదే చెప్పాడు కృష్ణుడు, ఒకవేళ నీ యుద్ధం చేయడానికి ముడుచుకుని ప్రారంభం ప్రకృతి నీ చేత చేయిస్తుంది యుద్ధం అని చెప్పాడు. నీ ప్రకృతి వేగం నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది, ఒకవేళ నేను చేయని చేయను నీ స్వభావం నీ చేత చేయిస్తుంది, ఆ స్వభావం ముందు నిగ్రహం కూడా ఆగదని చెప్పాడు. నువ్వు ఏ పని చేయడానికి వచ్చావో ఆ పని ఇవాళ జరిగిపోతుంది, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది, అని ఇష్టం లేకుండా చేస్తే కొత్త సంస్కారాలు వస్తాయి, ఇష్టంతో ఇష్టం ఉండి చేస్తే కొత్త సంస్కారాలు రావు, పాత సంస్కారాలు పోతాయి, ఫ్రీ అయిపోతాయి. ఇదే గీత టెక్నిక్ అంత. మీ ఇంట్లో వాళ్ళు మీరు ఏదో చూడాలనుకోండి, అది చూడాలనుకోండి, అది చూసినప్పుడు మీరు ఇష్టంతో చూడండి, అయిష్టంతో చూసినా చూడాలి, అది చూసేది అయిష్టంగా కాకుండా ఇష్టంగా చూస్తారనుకోండి, మనకేమవుతుంది, టెండెన్సీస్ పోతాయి, అంటే పునర్జన్మ హేతువులు పోతాయి, పునర్జన్మ తీసుకొచ్చే హేతువులు పోతాయి, కొత్త యాడ్ అవ్వదు దానికి. అంచేది నువ్వు నీ ప్రారంభంలో ఏది ఉంటే అలాగే జరిగిపోతా ఉంటుంది, ఏదో మంచి జరిగిపోయింది అనుకోండి నేను గొప్పవాడు అనుకోవద్దు, నువ్వు దేహం ద్వారా ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి కుంగిపోకండి, డెస్టినీ అలా తీసుకెళ్ళింది. మరి బ్రూటస్ పరిస్థితి అంటే బ్రూటస్ చాలా మంచివాడు, కానీ బ్రూటస్ చేతులు చివరి కత్తిపోటు బ్రూటస్ చేతిలో చంపబడ్డాడు జ్యూస్ చేశారు, చాలా మంచివాడు అతను బ్రూటస్, కానీ ప్రారంభం వాడిని చెడ్డవాడి కింద చేసింది. అంటే సహవాస దోషం అంటారు, మనం ఏదైనా మన ప్రారంభం పరిగ్గా చెడ్డ స్నేహాలు పట్టామా, ఆ రోజు కారు ఆ రోజు కారు పతనం అయిపోతాం పూర్తిగా. స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో, స్నేహాల విషయంలో కనుక మనం జాగ్రత్తగా లేకపోతే ఆ రోజు కారు ఆ రోజు ఎందుకు పనికిరకుండా పోతాం, మరణించాకే చీకట్ లోకాలు మిగులుతాయి. యూ బ్రూటస్, యూ టూ బ్రూటస్, యూ టూ బ్రూట్ అన్నాడు వాడు, కానీ బ్రూట్ అనలేదండి, యూ బ్రూటస్, యూ టూ బ్రూటస్, నేను చనిపోతున్నాను నేను బాధపడలేదు, బాధపడటం నువ్వు పాడైపోయావని బాధపడుతున్నాను, అవి చెడ్డ స్నేహాలు చేసి ఎందుకు పోను ఆడు బతికారా, ఒక నెలలో సర్వసైనాధిపతి వాళ్ళు అందరినీ చంపేసి పోను ఆడేమైనా బతికాడేమైనా ఎందుకు చంపారా, జూరేసేదని ఎందుకు చంపారా, కోరిక ఆడికి నెరవేరలేదు, ఆ పదవులు రాలేదు, పదవులు రాకపోయినా పర్లేదు ప్రాణాలు పోయినాయి, 30 రోజుల్లో చంపేశాడు యాంటోనీ వాళ్ళందరినీ, వాళ్ళకి పదవులు ఎలా, వాళ్ళు ఆశించిన పదవులు రాలేదు, ప్రాణాలు కూడా పోయినాయి, అప్పుడు కూడా యూ బ్రూట్ అనలేదు, యూ బ్రూటస్, యూ టూ బ్రూటస్ అన్నాడు, కానీ యూ బ్రూట్ అని మటుకు వాదించదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి చూడటానికి, ఇప్పుడు అసలు సర్టిఫికెట్లు ఆంధ్ర యూనివర్సిటీలో కొనేసుకోవచ్చు అంటున్నారు చదవక్కర్లేకుండా, అది ఇప్పుడు యూనివర్సిటీకి పరిస్థితి ఎలా ఉన్నాయంటే డబ్బులు ఇచ్చి కొనేసుకోవచ్చు అంటారు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటి, ఏం చదువుతున్నామంటే ఇంగ్లీష్ ఎంఏకి వెళ్తున్నారని చెప్పింది. ఇప్పుడు ఏం డ్రామా ఏంటంటే హ్యామ్లెట్ అన్నది, హ్యామ్లెట్ ఏమో చెప్పింది, హ్యామ్లెట్ ట్రాజడీయే కామెడీ అన్నాను తెలుసుకుని చదువుతానంటారు. నిజంగా ఇంగ్లీష్ బిఏ అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్ ఎంఏ చదువుతుంది, ఏ డ్రామా ఏంటంటే హ్యామ్లెట్ అంటారు, లేకపోతే ట్రాజడీ కామెడీ అని అడిగినా అది ఇంకా తెలియలేదండి అందరు. మళ్ళీ వీళ్ళే మనకు టీచర్స్ కింద వచ్చేస్తారు, అలా ఇప్పుడు చెబుతాం అమ్మాయి చెప్పడం డబ్బు ఉంటే కొనేసుకోవచ్చు యూనివర్సిటీలో అంటారు, అంటే చదువు డిగ్రీ సంపాదించడం తేలిక, చదువు సంపాదించడం కష్టం. అది నీ చేతిలో లేదు. ఇప్పుడు శేషమ్మ గారి విషయం చెప్పాను కదా, అంటే ఆవిడకి అందరికీ వెళ్ళడం, నేను సముద్రం దాటినన్నా ఆవిడ వెళ్ళవలసి వచ్చింది. అబ్బాయిలు ఎందుకు బలవంతం చేశారంటే దేహ ప్రారంభాన్ని బట్టి. అంటే దేహం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అది నీ చేతిలో లేదు. ఆ టైంకి అలాగా ఆ ప్రారంభం ఆ దేహాన్ని అలా గెంటుకుంటూ వెళుతుంది. నీకున్న స్వేచ్ఛ అంతా ఒకటేనా, నీకున్న ఫ్రీడమ్ ఏదైనా ఉంటే ఒకటే, మనసును లోపలికి పంపించు. నువ్వు ఏదిగా ఉన్నావు దాంతో తాదాప్యం పొందడానికి ప్రయత్నం చెయ్యి. మేక్ ఎఫర్ట్, అది ఒకటే నీకు చేతిలో ఉన్నది, మిగతాది నీ ఏ చేతిలో లేదు. పైగా నీకు ఇంకోటి దేహంతో నీకు మనోదేహములతో నీకు తాదాప్యం లేనప్పుడు దుఃఖం కూడా రాదు. నీకు దుఃఖం ఎందుకు వస్తుందంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల. నువ్వు కాని దానితో తాదాప్యం పొందుతున్నావు, అందుకు దుఃఖం వస్తుంది. నువ్వు ఏదిగా ఉన్నావు దానితో రైట్ ఐడెంటిఫికేషన్, నీ దేనితో దేనిగా ఉన్నావు దానితో నీకు తాదాప్యం పొందినప్పుడు నీకు దుఃఖం రాదు. లేని దానితో తాదాప్యం పొందితే దుఃఖం, ఉన్నదానితో తాదాప్యం పొందితే ఏది సుఖం. దీని దత్తాత్రేయుడు చెప్తాడు. ఇది దత్తుడు పరశురాముడికి చేసిన దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షికి దత్తుడు, దత్తాత్రేయుడు అది విశాఖపట్నానికి దత్తుడు కాదు, అత్రి మహర్షికి దత్తుడు. అత్రి మహర్షి దత్తుడు కాబట్టి ఆయనకి దత్తాత్రేయ. అత్రి మహర్షి పిల్లలు లేకపోతే ఇటు దత్తుడుగా వచ్చాడు మహావిష్ణుడు. ఆడు అత్రి మహర్షికి దత్తుడు, అత్రి మహర్షికి దత్తుడు కాబట్టి దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తే ఆడి దగ్గర కళ్ళు కొండలు సారాసేసారా అన్ని పెట్టుకుని ఉండేవాడు. ఎవడు దత్తాత్రేయుడే, మామూలు సిగరెట్ పెట్లు బీడీలు పెట్లు అని దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు వచ్చేవారు ఈ సీర సారాతాగుడు మనకు గురి ఏంటి, సిగరెట్లు కాల్చుడు మనకు గురి ఏంటి, వెళ్ళిపోతా ఉండేవాడు జనం. అటువంటి జనం వెళ్ళిపోవటం వల్ల మంచిదని ఈడను సారా కొండలు ఉండేవాడు దగ్గర. చివరికి పరశురాముడు వచ్చాడు, మన అవతార పురుషుల్లో పరశురాము. పరశురాముడికి చెప్పంపారు, నువ్వు వాడి దగ్గర ఆత్మవిద్య నేర్చుకోవే, దత్తాత్రేయుడు మహాజ్ఞాని అవధూత, కానీ వాడి దగ్గర సారా కొండలు ఉంటాయి, కళ్ళు కొండలు ఉంటాయి, అవి చూసి వచ్చేకు. ఆయన ముందు ట్రైనింగ్ ఇచ్చి పంపిన వల్ల పరశురాముడు ఆగడు, లేకపోతే ఆడి పారిపోతుడు. వాడు ఇప్పుడు దగ్గర కళ్ళు కొండలు పెట్టుకుని ఉండేవాడు. ఈ కళ్ళు తాగేవాడు మనకెందుకని పోతారు కదా, పోవటం వల్ల పోవటం అని. అసలు ఇంకోటి అండి, జనాన్ని పోజేసుకుందాం అనేవాడు ఎవడు గురువు? జనాన్ని పోజేసుకుందాం అనే బుద్ధి ఉంటాడు ఎవడు గురువు? గురువు కాదు. అసలు జనాన్ని ఎలా పోజేసుకుందాం, సంఘాన్ని ఎలా పోజేసుకుందాం, 10 మందిని ఎలాగే అడ్వర్టైజ్మెంట్, వాడు అది గురువు లక్ష్యం. అదొక రకమైన లోకవాసన. జనాన్ని ఎలా పోజేసుకుందాం అనుకున్నా అది లోకవాసన. నువ్వు జనాన్ని ఎలా పోజేసుకుందావు చూసుకుంటే నీ మనసు ఇంకా లోపలికి ఎలా కడుతుంది? ఏం అక్కర్లేదు, మనం ఎలా కూర్చోండి, మన ఎవరి దగ్గరికి ఈ విషయంలో మనం ప్రశాంతంగా కూర్చుంటే మన మన కాన్షియస్నెస్ మనకు చెప్తా ఉంటుంది. మనకి ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి, ఏదో తలంపు వచ్చింది అనుకోండి, ఈ రెండట్లు ఏదో బలహీనత మనలో ఉండాలి. ఒకటి దేహ వాసన, రెండు లోక వాసన. మనకి ఏదో తలంపు వచ్చింది అనుకోండి, ఈ రెండు వాసనలు ఉన్నప్పుడే మనకి ఏదో ఒకటి వస్తుంది, దేహ వాసన కానీ లోక. ఆ వాసన రెండు లేనప్పుడు ఏ తలంపు రాదు, నేను నిర్బంధించలేదు. అందుకే భగవాన్ చెప్తారు, లోపల వస్తుంది, నార్మల్ గా ఉంది, న్యాచురల్ గా ఉండి అని. నీ నార్మల్ బిహేవియర్ వల్ల అది తెలియబడుతుంది నీకు. బిహేవియర్ ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు, నార్మల్ గా ఉండదు. అది వస్తువు కూడా నార్మల్ గా ఉంది, న్యాచురల్ గా ఉంది, నీ బిహేవియర్ కూడా అలా ఉంటుంది తెలియబడుతుంది. బట్ ఇంపర్సనల్ బిహేవియర్ అవసరం. ఇప్పుడు మన అందరికీ తల శరీరం ఉంది కదండి అనుకోండి, ఏదో ఒక శరీరంతో ఇన్ని చాలా శరీరాలు ఉన్నాయి, ఏదో ఒక శరీరాన్ని నేను అనుకుంటాను, అలా అనుకోవటం మానేస్తే ఏమి లేదు, అది దుఃఖం లేదా మనిషికి? అందరికీ తల శవం ఉంది కదండి, ఏదో శవాన్ని వేసుకుంటాం మనం, నాది నాదేనా, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అది 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 గివ్ అప్ చేయండి చాలు. ఎప్పుడే కాదు ఇప్పుడే, ఇక్కడే బ్రహ్మానందం వచ్చి మిమ్మల్ని ముంచేస్తాం. లోపలన ఆ సుఖ సముద్రం, ఆ శాంతి సముద్రం, ఆనంద సముద్రం, అది ఉబ్బుకి ఉబ్బుకి మీ సహస్రాలను ముంచేస్తుంది. అది ఇక్కడ ఖాళీ అయింది అనుకోండి, మన హార్ట్ ఖాళీ అయిపోయింది అనుకోండి, అక్కడికి ఉన్నది ఆనందమే ముంచేస్తుంది. ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నా, దత్తాత్రేయుడి మాట చెప్పడం కోసం చెప్తున్నాను. మీకు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, కంగారు పడకండి, మీ స్వరూపంలో అది లేదు. మీకు చావు వస్తుంది అనుకోండి, మీ దేహానికి చావు వస్తుంది అనుకోండి, కంగారు పడకండి, మీ స్వరూపంలో చావు లేదు. ఎవరైనా మిమ్మల్ని గౌరవానికి అగౌరవానికి అతీతమైంది ఏది, లోపల స్వరూపం. గౌరవానికి ఏమి మీరు పొంగక్కర్లేదు, అగౌరవం కుంగుపక్క. ఆ గౌరవం అగౌరవమైన స్వరూపానికి ఏమి లేదు, ద్వంద్వాలు లేవు అక్కడ. అసలు ద్వంద్వాలు లేనే లేవు అసలు. అంటే అసలు జ్ఞాని మనస్సు పగట చంద్రుడిలా ఉంటుందని. జ్ఞాని మనస్సు ఎలా ఉంటుంది, పగట చంద్రుడు అంటే పగల చంద్రుడు ఉంటాడు, దాని ప్రభావం ఏముండదు. పగల కూడా చంద్రుడు ఉంటాడు, దాని ప్రభావం ఏముండదు. జ్ఞాని యొక్క మనస్సు పగటి చంద్రుడని. వాడు మనలాగా లోకాన్ని చూస్తూ ఉంటాడు. ఏ సంఘటన వాడిని సంఘటన చేసి బంధింపబడడు. ఇదే దత్తాత్రేయుడు చెప్పాడు, నీ స్వరూపంలో అది లేదు. దేని గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావో అది నీ కల్పించే, కానీ అది నీ స్వరూపం లేదు. నీ స్వరూపం లేదని నీకు అర్థమైనప్పుడు నీకు యాజిటేషన్ ఉండదు, మైండ్ వాండరింగ్ కూడా ఆగిపోతుంది. శరీరం చనిపోతుంది అనుకోండి, శరీరం అది నీ స్వరూపం లేదు, నీ స్వరూపానికి చావు లేదు. అది నీకు అర్థమైతే శరీరం చనిపోయినప్పుడు నీకేం డిఫరెన్స్ తెలియదు, అది భేదం తెలియదు. శరీరం ఉన్నా లేకపోయినా శరీరం శరీరంతో తాదాప్యం వల్ల మనకు శరీరం చనిపోయినప్పుడు దుఃఖం వస్తుంది. దాంతో తాదాప్యం లేనప్పుడు ఏమనిపించదు నీకు? అసలు ఇది ఎట్టేం చేయమంటాడు గాంధీ? ఏది ఎట్టేం చేయమంటాడంటే, జీవితానికి మరణానికి భేదం లేదు, జీవితానికి మరణానికి భేదం లేదు. ఆ భేదం లేదనే సంగతి ఇప్పుడు నువ్వు ఎట్టేం చేయాలి ఆ స్థితిని. మనం అందరం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఉన్నాం చనిపోయిన తర్వాత ఉండవు అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నాం చనిపోయిన తర్వాత ఉండవు అనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. అది మనకు అనుభవంలోకి రావాలి. భగవాన్ ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు దేహం ఉందనుకుంటున్నావు, ఇప్పుడు లేదన్నాడు ఆయన. ఈ దేహం ఎవరిది, ఆ దేహం ఎవరిది, హూజ్ బాడీ ఇస్ దిస్, ఈ దేహం ఎవరిది అంటే నాదని చెప్తాను. ఈ దేహం ఎవరిదండి? నాది. ఈ దేహం ఎవరిదని అడిగితే ఏం చెప్తామండి? నాది. నాదని ఎవరు చెప్తున్నారు? ఈ దేహము నేనని దేహం చెప్పటం లేదు. ఈ దేహము నేనని దేహం చెప్ ఈ దేహము నేను, ఈ దేహము నాది అని ఎవరు చెప్తున్నారు? మనసు చెప్తుంది. అంతే కదా, మనసు చెప్తుంది. అంటే మనస్సు, ఈ దేహం ఎవరిది? మనస్సుది. లోపల ఉన్న చైతన్యానికి, లోపల ఉన్న ఆత్మకి, దేహానికి ఎట్టి, ఆత్మకు ఇప్పుడు కూడా దేహం లేదని. మనం అందరం శరీరం చనిపోయిన తర్వాత ఉండదు అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా లేదని. మీరందరూ దుఃఖరహిత స్థితి, సారల స్టేట్ని పొందాలి మీరు. సారల్ దుఃఖరహిత స్థితి మీరు బజార్లో పర్చేజ్ చేసేది కాదు. అది మీరు మహాపండితులు అనుకోండి, అనుకోండి మహాపండితులు అనుకోండి, శబ్దరత్నాకర్ అంతా నోటుకు వచ్చేసింది అనుకోండి, మహాపండితులు అనుకోండి, అయితే బాగా పైసలు ఉన్నాయనుకోండి మీకు, అనుకోండి దుఃఖం వచ్చేస్తంటే ఏం చేసుకుంటారు? పాండిత్యం ఏం చేసుకుంటారు? డబ్బు ఏం చేసుకుంటారు? అనుకోండి మీరు గొప్ప సంస్కృతి పండితులు అనుకోండి, మాటలుసుకు అనుకోండి, అయితే బాగా ధనవంతులు అనుకోండి, అయితే 100 పిహెచ్డీలు ఉన్నాయనుకోండి మీకు, దుఃఖం వచ్చేస్తాను అనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఇదే భగవాన్ చెప్పారు, ఏసీ గది తల కింద తిక్క, కాళ్ళ కింద తిక్క, పైన సీలింగ్ ఫ్యాన్, అన్ని బాగున్నాయి, నిద్ర పట్టడం లేదు, ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఏసీ గది అండి, తల కింద ఒకటి ఎక్క, కాళ్ళ కింద ఒకటి ఎక్క, పైన సీలింగ్ ఫ్యాను, అన్ని బాగా ఉన్నాయండి, ఇవన్నీ దేనికోసం అన్నాడు? నిద్ర పట్టడానికి. కానీ ఇవన్నీ ఉన్నా మీకు నిద్ర పట్టడం లేదు కనుక అన్ని ఏం చేసుకుంటారు అన్నాడు. ఏం చేసుకుంటారు? నాకు నిద్ర పట్టకపోయినా పర్లేదు, ఏసీ గదిలో ఉన్నాను ఎవడని అనుకుంటాడండి? దుఃఖరహిత స్థితిని పొందినప్పుడు ఎన్నున్నా ప్రయోజనం లేదు. మీరు గొప్ప పండితులు అనుకోండి, మీకు అన్ని పైసలు ఉన్నాయనుకోండి, మీకు దుఃఖం వచ్చేస్తా అనుకోండి, ఆపుచేతులు ఉన్నదానికి ఏం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు వీడంటున్నాడండి, నేను తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నానండి, దేవాలయాలకు వెళ్ళాలనుకుంటున్నానండి, ఏదో చేస్తాను ఏదో చేస్తాను అంటున్నాడు. ఓరి ఎరుక అయ్యి నీ చేతులు. కొంతమంది కాశీ వెళ్ళాలి వెళ్ళాలని వెళ్లకుండా చచ్చిపోతారు. అది కాశీ వెళ్ళాలన్నోడు ముందు గుమ్మం దాటాలి కదా, గుమ్మం దాటకుండా కాశీ ఎలా వెళ్తాడండి? నీ దేహ ప్రారంభం ఉంటేనే కాశీ వెళతావు. భగవాన్ ఇక్కడ అసలు రాజీ లేదండి, ఇక్కడ రాజీ లేదండి.